గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గాయత్రి మహావిద్య భారతదేశ సంస్కృతికి ఆధారశిల. చెప్పిన ప్రతి మాట కూడా ఒక విశేషమైనటువంటి అర్థంతో నేను చెప్తున్నాను. మీరు కొంతమంది ఇటు వచ్చేయండి, కొంతమంది ఇటు వచ్చేస్తే దీని వెనకాతలు కూర్చోవాలని రూల్ లేదుగా. మీరు ఇటు వచ్చేసారనుకోండి హాయిగా చూడొచ్చు. ఆ వెనకాతలు కూర్చున్న వాళ్ళు ఇటు వచ్చేయండి, మీరు కూడా ఇటు వచ్చేయండి. మీరుండమ్మా దేవుని ఎక్కి. ఇంత గాయత్రి మహావిద్య భారతీయ సంస్కృతికి ఆధారశిల. భారతీయ సంస్కృతికి తల్లి, భారతీయ సనాతన ఋషులందరికీ కూడా తల్లి. తల్లి అంటే కడుపులో పోషించేదే కాదు, జీవించటానికి కావలసిన శక్తి ఇచ్చేది కూడా తల్లే. ఇంజనీరింగ్ చదివితే ఆ చదువు మీకు తిండి పెడితే మిమ్మల్ని పోషిస్తుంది, కనుక ఇంజనీరింగ్ చదువు కూడా మీకు తల్లే. ఆ విధంగా చెప్తున్నాం. చేత గాయత్రి మహావిద్య తల్లి అంటే అర్థం ఏంటి అంటే భారతీయ సంస్కృతి ప్రకారము ఎలా జీవించాలో చెప్పేటటువంటిది. నిన్న చెప్పింది మళ్ళీ గుర్తుంచుకోండి, మహాపురుషుల సాంగత్యము మీ బాధల్ని తీసివేస్తుంది. వాళ్ళ సాంగత్యం చాలు, వాళ్ళ వాతావరణంలో ఉంటే చాలు, వాళ్ళ అనుగ్రహం ఉంటే చాలు, వాళ్ళ వాక్ మీకు పాజిటివ్గా వస్తే చాలు, దాన్నే ఆశీర్వాదము అంటే. ఈ గాయత్రి విద్య మిమ్మల్ని మహాపురుషులుగా చేస్తుంది. అంటే మన ఋషులు ఏ శక్తితో వారి జీవితాలలో చమత్కారాలు సాధించారో ఆ చమత్కారాలన్నీ కూడా మీరు చేయగలుగుతారు. అది మా గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య యొక్క అనుభవమే కాదు, నా వ్యక్తిగత అనుభవము కూడా. నా జీవితాలలో గాయత్రి మహావిజ్ఞానంలో చెప్పబడినటువంటి అన్ని చమత్కారాలను నేను చూశాను, చూశాను ఇంచేత అంటే ఆచరించాను కనుక, చెప్పిన విధి విధానాన్ని పాటించాను కనుక. ఇంకా మీరు పేజీ నెంబర్ 8 తీయండి. పేజీ నెంబర్ 8 తీశాక ఇది ఒక క్లాస్ రూమ్ లాగా జరుగుతుంది అని నేను చెప్పాను. నేను ఇది అందరూ వినండి, కానీ నేర్చుకోదలుచుకున్న వాళ్ళు మాత్రము పుస్తకాన్ని నేను చెప్పిన తర్వాత మీరు బాగా అధ్యయనం చేయాలి, బాగా మరిగించాలి. కెమిస్ట్రీ చదివిన తర్వాత కెమిస్ట్రీలో పరీక్ష ఎలా పెట్టబడుతుందో మీరు రెడీ అన్నాక ఒక నెల తర్వాత నేను మీకు పరీక్ష పెడతాను ఈ పుస్తకంలో. ఇది మీరు వింటున్నారు కదా ఇప్పుడు, దాని తర్వాత మీరు క్లాసులు కండక్ట్ చేసుకోండి పద్ధతిగా. ఎంతమంది కాదమ్మా, విద్య నేర్చుకోవటానికి మంది రాదు. మంద వచ్చింది అంటేనే అర్థం ఏంటంటే అక్కడేం లేదు. నేను మిమ్మల్ని నుంచి అడుగుతున్నది ఏంటి అంటే మీరు భారతీయులు అయితే, భారతీయ సంస్కృతి మీద మీకు ప్రేమ ఉంటే మీరు ఋషులుగా మారి చూపించండి ప్రపంచానికి. భారతీయ ఆధ్యాత్మికత యొక్క శక్తిని మీ జీవితాలలో చూపించండి. ఎలా చూపించాలో మా గురుదేవుల జీవితం ఒక ఉదాహరణ. ఆయన అనుగ్రహంతో నేను నేర్చుకున్నటువంటి విద్యతో అనేక వేల మందికి నేను ఉపయోగపడ్డాను. మీరు ఎందుకు ఉపయోగపడలేదు? దా దృష్టిలో 8వ పేజీలో 2వ పారాగ్రాఫ్లో రాసినటువంటి చూడండి, అష్ట సిద్ధుల గురించి నవనిధుల గురించి శాస్త్రములలో అనేక చోట్ల వర్ణింపబడినది. ఉంది కదా అక్కడ అష్ట సిద్ధులు నవనిధులు గురించి శాస్త్రములో అనేక చోట్ల వర్ణింపబడి ఉంది. ఇక్కడ మన ఓడరేవులో ఉన్నటువంటి శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమము ఈ లక్ష్యముతోనే స్థాపించబడి ఉన్నది. అష్ట సిద్ధి నవనిధికే దాత సబ్ సమర్థ గాయత్రి మాత. ఇక్కడ గురువు గారు ఏం రాశారు, 8వ పేజీలోనే అష్ట సిద్ధుల గురించి నవనిధుల గురించి శాస్త్రములలో అనేక చోట్ల వర్ణింపబడి ఉన్నది. ఈ అష్ట సిద్ధులు అంటే ఏమిటి, నవనిధులు అంటే ఏమిటి, ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇంజనీర్ ఏం చేస్తాడో మనకి తెలుసు, డాక్టర్ ఏం చేస్తాడో మనకి తెలుసు, పొలిటీషియన్ ఏం చేస్తాడో మనకి తెలుసు, బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడో మనకి తెలుసు. కానీ అష్ట సిద్ధులు నవనిధుల గురించి మనకి ఏం తెలియదు. గాయత్రి మహాదేవి ఇది మీకు అందజేస్తుంది. ఇది ఒక రోజులో రాదు. ఇంజనీర్ ఏంటి, మీరు ఒక రోజులో ఇస్తారా? కానీ మీరు నేర్చుకోదలుచుకుంటే నా గ్యారంటీ ఏంటి అంటే 3 సంవత్సరాలలో మీరు శ్రీరామశర్మ ఆచార్య గాయత్రి మహర్షి గురించి చెప్పినవన్నీ కూడా మేము కూడా ఇతోధికముగా ఆచరించగలము అన్నది మీకు అర్థమైపోతుంది. ఆయనలాగా ఒక మహాసంస్థ మీరు నిర్మించలేకపోవచ్చు, ఆయనలాగా మొత్తం ప్రపంచాన్ని మీరు ఊహించలేకపోవచ్చు. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక పద్యం రాస్తాడు గీతాంజలిలో. ఏంట పద్యము అంటే, సూర్యుడు అస్తమిస్తున్నట్ట, అస్తమిస్తూ ఉంటే ప్రపంచం అంతా చీకటి అయిపోతుంది కదా. అప్పుడు సూర్యుడు అన్నట్ట, మరి నా పని ఎవరు చేస్తారు, సూర్యుడు పని ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరంటే ఎవరు చేయక్కలేదు, నేను చేస్తాను అని ఎవడు అల్లే. అలాగే శ్రీరామ శర్మ ఆచార్య పని ఎవరైనా చేయగలరా అంటే ఎవడు చేయలేడు. కానీ ఇందాక నేను చెప్పినట్టే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు నా పని ఎవరు చేస్తారు అన్నప్పుడు ఒక చిరు దివ్యాంబిక నేను చేస్తాను. సూర్యుడు అంతా చేయలేదు, కానీ తను ఉన్న జాగాలో కొంచెం అంధకారాన్ని పోగొట్టుకోగలం కదా. మీరు అలాంటి దివ్యలుగా మారండి. అందులో ఈ మాసంలో ఈ మాసం దివ్యల మాత్రమే కదా, మరి కాకతాళీయంగా ఏమీ జరగదు గురుదేవుని జీవితంలో అన్నది ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎప్పుడో క్లాసులు పెడదాం అనుకున్నా, మీరు క్లాసులు ఎప్పుడు మొదలెట్టారు అంటే కార్తీక సోమవారం నాడే మొదలెట్టారు. నాకు తెలియదు మీరు అనుకున్న మొదలెట్టారో లేదు, కానీ అది అది. మరి కార్తీక మాసంలో విశిష్టత ఏమిటి అంటే శివుని ఉపాసన. కార్తీక మాసంలో ఎక్కువగా శివుని పూజ చేస్తారు. పూజ్య గురుదేవుడిని శివుడుగా గుర్తించి ఆయన శివస్వరూపుడుగా ఆయన భార్య ఆయనతో పరిచయం లేకముందు నుంచి
చదివారా మీరు, మాతా భగవతీదేవి ఎలా పూజించింది ఆయన్ని, శివుడుగా పూజించింది, శివుడుగా దర్శించింది. శివుడు అంటే మళ్ళా ఒక మనిషిలాగా చూడకండి, మహాకాలుని శివుడు అంటాం. మహాకాలుడు అంటే ఏమిటి, కాలాన్ని శాసించేవాడు. అంచేత ఈ శివతత్వం మొదలెట్టిన రోజునే గురుదేవులు రాసిన గాయత్రి మహావిద్య మీరు చదువుకోవటం మొదలెట్టారు, కాకతాళీయం కాదు. ప్రకృతిలో ఏది కాకతాళీయం కాదు, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా విచిత్రాలు మీకు అర్థం అవ్వాలి. ఉదాహరణకి 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మనకందరికీ తెలుస్తుంది. కానీ అరవిందో ఏమన్నాడు అంటే, భారతదేశానికి నేను పుట్టినరోజు స్వాతంత్రం రావడం కాకతాళీయం కాదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన 16న పుట్టి ఉంటే
భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చేది? ఆగస్టు 16 వచ్చేది.
ఆయన సెప్టెంబర్ 23 పుట్టింటే
ఇది అర్థం చేసుకోండి, మహానుభావుల యొక్క జీవితము
చాలా విచిత్రమైనటువంటి జీవితం.
అలాగే సెప్టెంబర్ 11 శ్రీరామ శర్మ ఆచార్య జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఆ రోజు చాలా విచిత్రాలు జరిగాయి,
చాలా చాలా విచిత్రాలు జరిగాయి. అరవిందో జీవితాల్లో జరిగాయి,
అనేక మంది మహాపురుషుల జీవితాలలో గురుదేవుల పుట్టిన రోజునాడు చాలా చమత్కారాలు జరిగాయి. అంటే ఆ చమత్కారాలు కాకతాళీయంగా జరగలేదు. ఎందుకు జరిగాయంటే ఆయన ఆ రోజు పుట్టారు కనుక. ఎవరు? శ్రీరామ శర్మ ఆచార్య. ఈ శ్రీరామ శర్మ ఆచార్య యొక్క చిత్ర విచిత్రత మీకు అర్థం అవ్వాలి అంటే గాయత్రి మహావిద్య చాలా స్పష్టంగా తెలియాలి. గాయత్రి మహావిద్య అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? అష్ట సిద్ధి నవనిధికే దాత సర్వ సమర్థ గాయత్రి మాత. అంచేత ఈ గాయత్రి మహావిద్య
అష్ట సిద్ధుల గురించి నవనిధుల గురించి శాస్త్రములో అనేక చోట్ల వర్ణింపబడి ఉన్నది అని ఆయన అష్ట సిద్ధుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. రెండోది లాస్ట్ పారాగ్రాఫ్ లో చూడండి, భౌతిక చమత్కారములు సమస్త తత్వమునకు సంబంధించినవి. భౌతిక చమత్కారములు సమస్త తత్వమునకు సంబంధించినవి. దొరికిందా లైన్? 8వ పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్ లో సాధన ద్వారా అని మొదలైందమ్మా. దొరికిందా? దొరికిందా? అందులో నేను చదివిన సెంటెన్స్ 2వ లైన్ లో ఉంది. భౌతిక చమత్కారములు తమస్సు తత్వమునకు సంబంధించినవి, ఆనందము రజస్సు తత్వమునకు సంబంధించినవి. భౌతిక చమత్కారములు తమస్సు తత్వమునకు సంబంధించినవి, ఆనందము రజస్సు తత్వమునకు సంబంధించినది. 9వ పేజీలో 2వ పారాగ్రాఫ్ లో చూడండి, సత్వతత్వపు లాభాలు వర్ణించటానికి లేఖనికి గాని వాణికి గాని శక్తి లేదు. ఇక్కడ మూడు పదాలు వాడారు గురువు గారు, తమస్సు రజస్సు సత్వం. ఇందులో భౌతిక జగత్తులో మనము చూస్తున్న ఈ చమత్కారాలన్నీ కూడా తమో గుణానికి చెందినవి. ఏ చమత్కారాలు? టీవీ కావచ్చు, మైక్ కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు, రేపు ఇంటర్ ప్లానెటరీ యాత్ర చేసేటటువంటి అంతర్గ్రహ యానాలు రావచ్చు, కానీ ఇవంతా కూడా తమో గుణానికి చెందినవి అని గుర్తుంచుకోండి. ఈ స్పష్టత రావాలి. చాలా మందికి తమో గుణం అంటే ఏంటో తెలియదు. తమో గుణము అంటే అర్థం ఏంటి అంటే పదార్థానికి సంబంధించిన గుణము. పదార్థము మారలేదు, ఇనుము ఇనుముగానే ఉంటుంది ఎక్కడున్నా, బంగారము ఎక్కడున్నా బంగారంలాగే ఉంటుంది, అది మారలేదు. జడము భావం అర్థమైందా? తమో గుణం అంటే అర్థం ఏంటో, మార్పు రాదు, అది అలాగే ఉంటుంది. బొగ్గు ఉందనుకోండి, బొగ్గుగానే ఉంటుంది. ఇనువు ఉందనుకోండి, ఇనువుగానే ఉంటుంది. రాగి ఉందనుకోండి, రాగిలాగే ఉంటుంది. పదార్థము మార్పు లేనటువంటిది, జడము అయినటువంటిది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చమత్కారాలన్నీ కూడా జడ జగత్తులోనేవేగా. ఇనువును ఉపయోగించుకున్నాం, ప్లాస్టిక్ను ఉపయోగించుకున్నాం. భావార్థంతో ఉన్న తమో గుణం అంటే ఏంటో, తమో గుణం అంటే చీకటిని కాదు అక్కడ అర్థం. మీరు మారుద్దామన్నా కూడా మారలేనిది. అందుకే సైన్స్లో చాలా విచిత్రమైనటువంటి ఒక నియమం ఉంది, ఇండిస్ట్రిక్టబిలిటీ ఆఫ్ మ్యాటర్, ద్రవ్య నిత్యత్వ నియమము అని తెలుగులో అంటాను. అంటే పదార్థాన్ని మీరు నశింపజేయలేరు. ఓ రసాయనిక చర్య జరిగితే జరిగేది ఏంటవుతుంది అంటే కణముల కూర్పు మారుతుందంటే, పదార్థాలు మారవు. అంటే ప్రపంచంలో కొన్ని వేల కోట్ల సంవత్సరాల కిందట 50 గ్రాముల కాల్షియం ఉందనుకోండి, ఇప్పుడు కూడా అంతే కాల్షియం ఉంటుంది, ఇంకో కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా అంతే కాల్షియం ఉంటుంది. అంటే కాల్షియం ఏమవుతుంది? జడము, అది మారదు. ఇప్పుడు మనము గురువులకి జడులం, వాళ్ళు ఎంత చెప్పినా కూడా మేము మారము. మీరు ఏమైనా చెప్పుకోండి సార్, మేము మారము. గాయత్రి చాలా గొప్పది అవుతుంది. ఏంటిట గాయత్రి చేసుకుంటే చాలా మంచిదిట? ఏంటిట పాయింట్ అర్థమవుతుందా? మనము మన మనస్సుల యొక్క జడత్వము తమస్సు అర్థమవుతే తప్ప శ్రీరామ శర్మ ఆచార్య యొక్క గాయత్రి మహావిద్య అర్థం కాదు. మనమందరము కూడా జడులము. జడులము అంటే నెగిటివ్గా చెప్పటం లే, ఆ స్వభావాన్ని అర్థం చేసుకోండి. జడ స్వభావము అంటే ఏంటంటే మేము మారము. తిండి మీద నియంత్రణ లేకపోతే, డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఈ రోజు నుంచి వాళ్ళు డయాబెటిక్ మాత్రలు మానేయొచ్చు, ఈ క్షణంలో మానేయొచ్చు, గ్యారంటీ. బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ గా చెప్తున్నాను నేను, గాయత్రి సాధకుడుగా చెప్పటం లే. దీనికి గాయత్రి మహావిద్యం అక్కర్లే. ఏం చేయాలి? కేవలము మీ ఆహారంలో మార్పు తీసుకురావాలి. ఇది నేను చెప్పి నేను అనుభవించి అనేక మంది జీవితాలలో ఈ మార్పును చూశాను నేను. ఈ రోజు మీరు డయాబెటిక్ మాత్రలు మానే, ఈ రోజే, మళ్ళా రేపు ఎప్పుడో కాదు, కానీ ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు మీరు ఆహారం తీసుకోవాలి. అది చేదువైన ఆహారం కాదు, రుచి లేనటువంటి ఆహారం కాదు, చాలా రుచికరమైనటువంటి ఆహారం ఉంటుంది. ఉదాహరణకి నేను పళ్ళు తినమన్నాను అనుకోండి, రుచికరమైన ఆహారమా లేకపోతే పళ్ళా? వేషాలు వేస్తారా? చేదు అంటే ఏమంటారు? పళ్ళు, పళ్ళే తినమని చెప్పబోతున్నాను నేను. డాక్టర్లు పళ్ళు తినొద్దంటారు, నేను తినమంటున్నా. ఆ డాక్టర్లకి ఏ మందులు వాడాలో చెప్పేవాళ్ళని మేము బయోకెమిస్ట్రీ నా సబ్జెక్ట్ ఎంఎస్సీ వాళ్ళని చెప్పాను నేను. అంతే, నాకు తెలుసు నేనేం చెప్తున్నాను. కానీ ఇది నేను అనేక సార్లు చెప్పాను, ఒక్క డయాబెటిక్ పేషెంట్ కానీ నా దగ్గరికి వచ్చి మాస్టారు అవుతే మమ్మల్ని ఏం తినమంటారు అని ఇంతవరకు అడగలే. ఇది జడత్వం అంటే. రోగం ఉంది కదా, బాధ పడుతున్నావు కదా, ఖచ్చితంగా డయాబెటీస్ సైలెంట్ కిల్లర్ అని తెలుసు కదా నీకు. నీకు డయాబెటీస్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, మీరు 80 ఏళ్ళు బతికేవాడు, 50 ఏళ్ళే బతుకుతాడు. ఏ డాక్టర్నైనా అడగండి, ఇంకా దానికి ఇంకేం లేదు, అసంభవం. అంటే ఇంకా మీ ఆయువు చాలా వేగంగా తగ్గటం మొదలెట్టింది అని అర్థం. యు ఆస్క్ ఎనీ డాక్టర్. ఇంత నేను చెప్పినా మీరు మీదేమి గాభరా పడక్కర్లేదు, కేవలము మీ ఆహార నియమాలు మార్చుకోండి. ఈ రోజు నుంచి మీరు మాత్రలు మానేయండి. ప్రతిరోజు మీరు షుగర్ టెస్ట్ చేసుకోండి, అది ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. జడత్వం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. వద్దు మాస్టర్, చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్కి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. ఒకసారి క్యాన్సర్ పేషెంట్కి డాక్టర్ రేడియం ట్రీట్మెంట్ కానీ కత్తి ట్రీట్మెంట్ కానీ ఇస్తే ఇంకా క్యాన్సర్ కంట్రోల్ కాదు. క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడానికి క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళండి. వచ్చాక మాత్రము మీరు క్యాన్సర్ పేషెంట్స్కి ఇప్పుడున్నటువంటి డాక్టర్లు వైద్య విధానం వాడవద్దు. మీరు మీకు స్నేహితులైన డాక్టర్ని అడిగితే వాళ్ళు చెప్తారు, మేము ట్రీట్మెంట్ ఇస్తే ఏమీ లాభం లేదు సార్, గ్యారంటీగా పోయేవాడు పోతాడు, జుట్టంతా ఊడిపోతుంది, పళ్ళు ఊడిపోతాయి, కొంతమందికి కళ్ళు పాడవుతాయి, కొంతమందికి కిడ్నీలు పాడవుతాయి. దేనివల్ల అంటే ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ వల్ల. ఒక విశేషమైనటువంటి జీవిత విధానం ఉన్నది, ఆ జీవిత విధానాన్ని కనుక మీరు జీవించగలిగితే క్యాన్సర్ ఉన్నా దాంతో మీరు సహజీవనము చేయవచ్చు. క్యాన్సర్ క్యూర్ అవుతుంది నేనంటే, డయాబెటిక్స్ ఏమన్నాను నేను? గ్యారంటీ క్యూర్ అంటున్నా. క్యాన్సర్కి క్యూర్ అంటాను నేను, కానీ మీరు సహజీవనం చేయవచ్చు, మీకు బాధలేమీ ఉండవు. చెన్నైలో క్యాన్సర్ పేషెంట్కి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మందులు ఇచ్చా చేశా,
ఐదేళ్లు హాయిగా ఉన్నాడు, బాధ ఉంది హాయిగానే ఉన్నాడు, అంటే తిరగలుగుతున్నాడు, సినిమాలు తెలుతున్నాడు, అంతా చేస్తున్నాడు. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ డాక్టర్ని చదివిన కొడుకు వచ్చి వాట్ నాన్ సెన్స్ అన్నాడు, తన మందులు ఇచ్చాడు, 5 రోజులు చచ్చిపోయాడు. నా మందుల వల్ల బతికాడో ఏంటో నేను అంటే, ఇంత చూసినా కూడా ఆ డాక్టర్లని గొర్రె కషాయవాడు నమ్మినట్టు నమ్ముతున్నారు తప్ప. ఈ గాయత్రి మహావిద్య ద్వారా ఇవాళ మనం అదంతా చదువుకుంటాం, రోగ నివారణ ఎలా జరుగుతుందో అనేది. మరి అది ఆచరించకపోతే ఎవడేం చేస్తాడు? క్యాన్సర్కి రోగం వస్తే, క్యాన్సర్ రోగం వస్తే ఎన్నాళ్ళు మందు వేసుకుంటారు మీరు? ఆ జన్మాంతం వేసుకుంటారు. డయాబెటీస్ వస్తే ఆ జన్మాంతం వేసుకుంటారు. హార్ట్ ట్రబుల్ వస్తే ఆ జన్మాంతం వేసుకుంటారు. మరి ఆ జన్మాంతము గాయత్రి సాధన చేసి రోగ విముక్తి పొందవచ్చు కదా? అది తమస్సు అంటే, జడత్వం అంటే దాంట్లోంచి బయటపడండి. లేకపోతే ఎన్ని కబుర్లు విన్నా ఒకటే, ఆ తమో గుణం ఉందే, ఆ జడత్వం, ఇది మంచిది అని తెలిసినా కూడా నేను చేయలేను. చేయగలగాలి. అందులో గ్యారంటీ ఇస్తున్నటువంటి వాడి మాటల్ని విని మీరు చేయాలి. కానీ మా ఇంటి పక్కకు వస్తేనే వింటామంటే కుదరదు. ఇంజనీరింగ్ చదవాలి అనుకున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి చదువుతారు? మీ ఇంటి పక్కన కాలేజీ పెడితే గోడ దూకి వెళ్ళి చదువుతారా, లేకపోతే 60 కిలోమీటర్ల దూరం ఉన్నా వెళ్ళి చదువుతారా, లక్షల రూపాయలు ఇచ్చి చదువుతారా? మీరు ఆశ్రమానికి రాకుండా ఇక్కడెక్కడో కూర్చొని చెప్పంటే ఏం చెప్పగలం? దానికి కావాల్సిన వనరులు ఉన్నాయి, కొన్ని కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, కొన్ని వాతావరణాలు కావాలి, కొన్ని విచిత్రమైనటువంటి కట్టడాలు. ఉదాహరణకి ఇక్కడ సజల శ్రద్ధ ప్రచార ప్రజ్ఞ అని ఒక విచిత్రమైన కట్టడం గురువు గారు కట్టించారు. ఆ కట్టడం విలువ మీకు తెలియదు, కానీ హైదరాబాద్లో నేను చార్మినార్కి వెళ్ళాను. చార్మినార్ పేరు విన్నారు మీరు? చార్మినార్ ఎందుకు కట్టారట అంటే 1600 సంవత్సరంలో ఎప్పుడో ఆ నిజాం కాలంలో ఓ విచిత్రమైనటువంటి అంటువ్యాధి సోకిందిట. వేలాది సంఖ్యలో మనుషులు చనిపోతున్నారు. అప్పుడు ఉన్నటువంటి పండితులు ఏం చెప్పారంటే, ఈ చార్మినార్ కట్టించండి సార్, మీ రోగ నివారణ అయిపోతుంది అంటే ఆయన కట్టించాడు, రోగ నివారణ అయిపోయింది. అంటే చార్మినార్ యొక్క స్ట్రక్చర్ ద్వారా హైదరాబాదులో 400 సంవత్సరాల కిందట ప్రబలి ఉన్నటువంటి వ్యాధి నశించింది అని అక్కడ కట్టడం కట్టారు వాళ్ళు, రాశారు. అది మీరు చదివారో లేదో నేను తెలియదు, నేను వెళ్తే ఇవన్నీ చదువుతా. అలాగే గురువు గారి యొక్క సజల శ్రద్ధ ప్రకర ప్రజ్ఞానికి మీరు ప్రదక్షిణ చేస్తే, మొన్న సునామీ దెబ్బ దానికి తగలలేదు ఆ ఆశ్రమానికి. ఏమర్థమైంది మీకు? ఇది తమస్సు, అహంకారాల వల్ల, మేమే అన్నీ చెయ్యాలి అనుకోవటం వల్ల ఈ బాధలు. ఒక మంచిది అని తెలిసాక అందరూ కలిసి ఆ కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి. కానీ ఆ కార్యక్రమాలు ఎక్కడ మీ ఇంట్లో మేము కట్టగలమా? సగల శ్రద్ధ ప్రకాశ ప్రజ్ఞ ఎలా కడతా? అక్కడికి వెళ్లకుండా మీకు విలువ ఎలా వస్తుంది? గాయత్రి దేవిని మీరు ఉపాసన చేయాలి. ఎక్కడ చేయాలి? గాయత్రి మందిరంలో చేయాలి. సైన్స్ చదవాలి అంటే సైన్స్ కాలేజీకి వెళ్ళాలి. ఆర్ట్స్ చదవాలి అంటే ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాలి. ఇంజనీరింగ్ చదవాలి అంటే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి. మెడిసిన్ చదవాలి అంటే మెడికల్ కాలేజీకి వెళ్ళాలి. గాయత్రి విద్య నేర్చుకోవాలి అంటే మీరు గాయత్రి నేర్పేటటువంటి ఆశ్రమానికే వెళ్ళాలి తప్ప. ఇటువంటి క్లాసెస్ అన్ని ఎందుకు ఉపయోగపడతాయంటే, ఇది కేవలం ఇంట్రొడక్షన్. మీరు అక్కడికి వెళ్తే మీకు ఇన్ని లాభాలు వస్తాయి. అంతేత మొదటి లాభం ఏం చెప్పాను నేను? అంతర్సిద్ధి, నవనిధులు మీకు లభించేటటువంటి మార్గం లభిస్తుంది. ఇప్పుడేం చెప్తున్నాను, ముందు మీ తమో గుణం కనుక మీరు వదులుకోగలిగితే, ఏంటా తమో గుణము మంచిదని తెలిసినా నేను చేయను అంటే అది మంచిదని మీకు అర్థం కాలే. అర్థం అవుతే చేయకుండా ఎందుకుంటారు? అర్థమైనా తెలిసినా 1,25,00,000 గాయత్రి మంత్ర జపం చేసిన వాడిని వశిష్ఠుడు అంటారు. 1,25,00,000 గాయత్రి మంత్ర జపం చేసిన వాడిని వశిష్ఠుడు అంటారు. ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తే రఘుకులానికి మంత్రిగా ఉండేవాడు. అంటే వాళ్ళు మాత్రమే చెప్పింది వినేవాళ్ళు. రఘుకులపు రాజులు, రఘుకులపు రాజులు అంటే ఎవడు? రాముడు యొక్క తాత ముత్తాతలందరూ, ఇంక్లూడింగ్ రామ. ఎవరి మాట వినేవాళ్ళు అంటే 1,25,00,000 గాయత్రి మంత్ర జపం చేసిన వాళ్ళ మాట వినేవాళ్ళు. ఒక వ్యక్తి ఆయన భార్య కలిసి 2,000 మంది వశిష్ఠులు చేసిన గాయత్రి మంత్ర సాధన చేసినటువంటి ఈ ఋషి యుగ్మము. శ్రీరామ శర్మ ఆచార్య, ఆయన భార్య ఇద్దరూ కలిసి ఎంత సాధన చేశారు? 2,000 వశిష్ఠులు చేయవలసినటువంటి సాధన చేశారంటే వాళ్ళిద్దరూ కలిపి దేనికి సమానం? 2,000 మంది వశిష్ఠులకి సమానం. వారు, నాయన మీరు గాయత్రి చేసుకోండి, మేమున్నాము మీ వెనకాతలా, ఇంతకంటే మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఏ జన్మలోనూ లభించదు. ఆయన పుట్టినటువంటి కాలంలో ఇంకా ఆయన సూక్ష్మ శరీరం యొక్క శక్తి ఇంకా 2,000 సంవత్సరాల వరకు భారతదేశంలో ఉంటుంది. ఆయన ఇది 10 మందికి చెప్పండి మీరు నేర్చుకోండి అంటే ఒక వశిష్ఠుడు మాట. ఒక వశిష్ఠుడు అంటే ఎవరు? 1,25,00,000 గాయత్రి మంత్రము చేసినటువంటి వ్యక్తి మాట రామరాజ్యానికి ఆదర్శమైనటువంటి వ్యక్తులు పాటిస్తే 2,000 మంది వశిష్ఠులకి సాధ్యము కానటువంటి సాధన ఆ ఋషి యుగ్మం చేస్తే, మాతా భగవతీ దేవి శర్మ, శ్రీరామ శర్మ ఆచార్య చేస్తే, ఆయన ఈ పుస్తకంలో చెప్పింది మనం చెయ్యకపోతే తప్పు ఎవరిది? మందే. అయినా చేయం. ఇందువల్ల చేయం, తమస్సు వల్ల. ఇది ఎప్పుడైతే అర్థమవుతే ఏం చేయాలి? నో, పరీక్ష ఉంది. పొద్దున్నే నిద్ర లేవాలి, లేవాలనిపించదు, ఏం చేస్తాడు? లేస్తాడు, ఇష్టపడి లేవడు. కష్టమే కానీ అవసరం కనుక లేస్తాడు. మీరు కూడా మీ తమస్సుని వదలండి. ఈ గాయత్రి మహావిద్య మీకు ఇలాగే క్లాసెస్లో నేను పూర్తిగా నేర్పలేను, కానీ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మీరు చదువుకుంటే పుస్తకాల్లో అన్నీ ఉన్నాయి. నేను దాంట్లో ఏంటి లేదు, కానీ మన ఓడరేవు ఆశ్రమంలో శ్రీరామ అనేటటువంటిది గురువు గారి యొక్క పేరు, హంస అనేటటువంటిది మన శ్వాసకి గాయత్రీమాత వాహనానికి పేరు, సహ్యాద్రి అనేటటువంటి మాట చాలా మంది నన్ను అడిగారు, ఏంటి మాట్లాడతారు ఈ సహ్యాద్రి ఎవరికి సంబంధించింది అని. నాకు చాలా బాధ ఎక్కడిస్తుంది అంటే మన వాళ్లే ఆ ప్రశ్న అడిగితే నా కళ్ళ మట నీళ్లు తిరుగుతాయి. గురుదేవులు మాతాజీకి ఇచ్చిన బిరుదు అది, మీరు చదవండి. మాతాజీ తన మాతాజీ యొక్క జీవిత చరిత్రలో సహనం యొక్క అంతు చూసిన ఆవిడ అనేవారు. చదివారా ఎప్పుడైనా మాతాజీ జీవిత చరిత్ర? ఉందా అందులో ఈ మాట? మరి సహ్యాద్రి అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీకు ఏం బుర్రలు పనిచేయవు, ఎందుకంటే మీరు చదవరు కనుక. చాలా స్పష్టంగా నేను కోపంతో ఎందుకంటున్నాను అంటే, ఇన్ని సంవత్సరాలు నా దగ్గర మీరు వస్తూ ఈ ప్రశ్నలు అడుగుతారు, శ్రీరామ అంటే ఎవరు? శ్రీరామ శర్మ ఆచార్య. హంస ఎవరు? గాయత్రి. సహ్యాద్రి ఎవరు? అమ్మ భగవతీదేవి. ఈ బిరుదు నేనిచ్చింది కాదు ఆవిడికి, మా గురుదేవులు ఆవిడకి ఇచ్చిన బిరుదు. అంతకంటే గొప్ప పేరు పెట్టగలనా నేను? మరి ఇంకేం పెట్టగలను? చాలా మంది ఏమంటారు అంటే సహ్యాద్రి నేనే ఉంటాను దత్తుడి యొక్క. అది కరెక్టే, అంటే ఉండకూడదా? ఇంకా అమ్మకి తప్ప ఇంకెవరికి ఆ పేరు ఎవరు పెట్టకూడదా? కానీ నా గురుదేవులు మా అమ్మకి పెట్టిన పేరు నేను నా ఆశ్రమానికి పెట్టుకుంటా. మరి మీకు ఆ విలువ తెలియాలిగా, ఎందుకు ఆ పేరు పెట్టాను. చాలా మంది అడిగారు కనుక చెప్తున్నాను, లేకపోతే ఈ విద్య గురించి నేను చెప్పక్కర్లే ఇక్కడ. ఎందుకంటే నేను చేసిన ప్రతి దాంట్లో కూడా కేవలము ఆ గురుదేవుల యొక్క ఆజ్ఞే ఉంటుంది. ఇంకా ఆయన చెప్పాక నేను ఎవరి మాటలు విన్ను, నేను మీరు కూడా అది నేర్చుకోండి. ఇదంతా కూడా నేను గురువు చెప్పిందే చేస్తాను, ఇంకెవరి మాట వినను. ఇది రజోగుణం. రజస్సు అని అక్కడుంది చూసారా? ఇది రజోగుణం. తమస్సు అంటే నేను ఎవరు చెప్పినా, చెప్పావు లేవయ్యా ఓకే, చాలా గొప్పగా చెప్పావు ఓకే, మాకు ఇదంతా తెలుసు లేవయ్యా, అసలు నీకంటే ఎక్కువ తెలుసు. తెలిస్తే చెయ్యి, చెయ్యకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? తమో గుణంలో ఉన్నావు. తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళనే రాక్షసులు అంటాం. అంతేత మనం ఎవరో మనకు అర్థమైపోవాలి. శ్రీరామ శర్మ ఆచార్య లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పుట్టి ఆయన శరీరాన్ని వదిలించినా కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మనం ఇంటింటికి ఆయన పేరు తీసుకెళ్లలేకపోయాం. మన తమో గుణం యొక్క లక్షణం అది, ఆ తమో గుణాన్ని విడనాడండి, ఇంటింటికి తీసుకెళ్తాం. తర్వాత ఏమవుతుంది? గురుదేవులు ఎప్పుడూ ఒకే మాట అనేవారు, నా గురించి చెప్పండి అయ్యా బాబు మీరు, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా. అబ్బబ్బే వాళ్ళకి చెప్పకండి మాస్టారు, అబ్బబ్బే వాళ్ళ దగ్గరికి వాళ్ళు వినరండి. నువ్వోడివి నిర్ణయించడానికి పాయింట్ అర్థమవుతున్నారు. మనం నిర్ణయించాం, మనం ఆచరిస్తాం, 10 మందికి చెప్తాం, 10 మందికి చెప్తూ పోతాం. ఇవాళ వినకపోతే రేపు వింటాడు, రేపు వినకపోతే ఎల్లుండి వింటాడు, ఎల్లుండి వినకపోతే నెక్స్ట్ బర్త్డే. బుద్ధుడు తన పరివరాధికుల్ని తయారు చేసుకున్నాక వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగేవాడు. ఆ ప్రశ్నలకి వాళ్ళు ఇచ్చిన జవాబు బట్టి పరివరాధికుల్ని పంపించాలా వద్దా అని నిర్ణయించుకునేవాట. ఏంటి ఆ ప్రశ్నలు కూడా మీరు చూసుకోండి, జవాబులు కూడా నిర్ణయించి చెప్తాను, దాన్ని బట్టి మీరు ఎలా ఉంటారో నిర్ణయించుకోండి. మొదట ఏమన్నారంటే, నేను పరివరాధికులుగా పంపిస్తానయ్యా, ఒక ఊరికి వెళ్తావు నువ్వు, ఆ ఊరికి వెళ్తే నీ మాట ఎవరు వినిపించుకోలేదు, ఏం చేస్తావు? నేను చెప్పుకుంటూ పోతా, ఎన్నాళ్ళు చెప్తావు, మీరు నన్ను వెనక్కి రమ్మనేంత వరకు, లేకపోతే వాళ్ళు వినేంత వరకు అన్నాడు. సరే వింటనే కాదయ్యా, వాళ్ళు తిడతారనుకో నిన్ను, ఏందయ్యా నీకు పని పాట లేదా, ఇదే చెప్తూ కూర్చుంటావా నువ్వు, అప్పుడు ఏం చేస్తావు? ఆనందిస్తానన్నాడు. ఎందుకు ఆనందిస్తావు? కొట్టలేదు కదా నన్ను, తిట్టారు కదా, అంతే కదా, కొడితే ఏం చేసేవాడిని? సరే కొడితే చంపలేదని ఆనందిస్తానండి, చంపేస్తే ఎలా గొడవ అయిపోయిందనుకుంటాను అనుకోవటానికి ఇంకొంటేగా. పరివరాజకుడు లక్షణం అది. అంతే తప్ప నేను వింటే నన్ను ఇంటికి పిలిచి సోఫా మీద కూర్చోపెట్టి పాలు అది ఇచ్చి, ఆహాహా మీరు శ్రీరామ శర్మ ఆచార్య శిష్యుల అని మన కాళ్ళకి మొక్కేసి వాళ్ళు, అప్పుడే నేను చెప్తా, లాప్తే చెప్పను. వాళ్ళు మిమ్మల్ని చంపేసినా కూడా నేను ఈ విషయం మంచిది కనుక చెప్తాను, మంచిది కనుక. ఆ భావన రజోగుణం, తేడా అర్థమైందా తమో గుణానికి రజోగుణానికి? తమో గుణం అసలు మారదు, చెయ్యదు. రజోగుణం ఇంకో చోట గడిపోయింది, నన్ను చంపేసినా ఇదే చేస్తాను అంటే, ఒకటి ఏమి చేయను అనేటటువంటి తమస్సు, ఇంకోటి ప్రాణం పోయినా అదే చేస్తాను. గురుదేవులు ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఆనందము రజస్సు తత్వములకు సంబంధించినది, తమస్సు భౌతిక చమత్కారాలకు సంబంధించినది. ఇప్పుడు ఆనందం అంటే అర్థమైంది కదా, మీరు చేయదలుచుకున్న పని చేస్తే ఆనందం. వాడు చంపేసినా కూడా నేను మీ గురించే చెప్తాను బుద్ధదేవ, ఎందుకు అన్నాడు? ఇష్టం కనుక. భగత్ సింగ్ వాళ్ళు ఇష్టపడే కదా వెళ్ళారు, పోలీసులు కొట్టి కొట్టి నువ్వు మానేసి మీ ఏంటంటారు స్నేహితులు అంటే పోలీసుకి లొంగిపోయి వాళ్ళకి అనుకూలంగా చెప్పేవాడిని ఏమంటారు? ఇన్ఫార్మర్స్ కాదు, అప్రూవర్. మీరు అప్రూవర్స్ గా మారిపోతే మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అన్నట్టు మీరు చదివారా ఇదంతా? అంటే మారాడా అప్రూవర్ గా? మారిన వాళ్ళు మారారు. కానీ ఈ భగత్ సింగ్ లాంటి వాళ్ళు చిన్నపిల్లలేగా, వాళ్ళే ముసలాళ్ళు కాదు, చిన్నపిల్లవాడు 18 ఏళ్ళవాడు, అప్రూవర్ గా మారకుండా ఎన్ని కష్టాలు సహించి చివరికి దేనికి ఎక్కిపోయాడు? ఊరికంబా ఎక్కిపోయాడు. ఏడుస్తూ ఎక్కాడా నవ్వుతూ ఎక్కాడా? నవ్వుతూ ఎక్కాడు, అది ఆనందం. ఇది రజోగుణం అంటే ఒక సంకల్పం, ఒక సిద్ధాంతం, ఒక లక్ష్యము, ఒక ఆదర్శాన్ని పాటిస్తాను. ఈనాడు విద్యా విధానంలో ఈ ఆదర్శాలు పోయాయి. నేను బయోకెమిస్ట్రీ చెప్తున్నప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ జూన్ జూలైలో వచ్చేవాళ్ళు, రాగానే బిఎస్సీలో వాళ్ళని అడిగేవాడిని, ఏమయ్యా నువ్వు ఈ ఎంపీసీ గ్రూప్ ఎందుకు తీసుకున్నావు, ముఖ్యంగా కెమిస్ట్రీ ఎందుకు తీసుకున్నావు? అందరి జవాబు ఒకటే, మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ సీటు రాలేదు మాస్టర్. సీటు రాలేదు కనుక ఏది దొరికితే అది. పాయింట్ అర్థమైందా? అంటే నేను ఇంజనీర్ని అవ్వాలి అనే సంకల్పం లేదు, నేను డాక్టర్ని అవ్వాలి అనేటటువంటి సంకల్పం లేదు. నేనేం చెప్తా మా స్నేహితులతో, ఒకే పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ నీకే రావాలి. ఈ గాయత్రి మహావిద్య ఎందుకు నేర్చుకుంటున్నామో, ఎలా నేర్చుకుంటున్నామో మనం చర్చించుకుంటున్నాం. గాయత్రి మహావిద్య ఎందుకు నేర్చుకుంటున్నాం? అష్ట సిద్ధి నవ నిధులు మీకు వశీగతం అవుతాయి. ఎంత నీ సాధన బట్టి, కానీ అన్నీ వస్తాయి మీకు. అష్టసిద్ధులు వస్తాయి, నవనిధులు వస్తాయి. ఇవన్నీ కూడా నా జీవితంలో అనేక మంది చూశారు, మీ జీవితంలోనూ వస్తాయి. ఆ విధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఏమిటి ఆ విధానం? ఈ మూడు పుస్తకాలే. నేనేమి ఇందులోంచి దాటి ఒక్క లైన్ బయటకి చెప్పను. మొట్టమొదటి ఏంటంటే తమస్సు. తమస్సు అంటే ఏంటి? నేను మారను. ఏదో జీవిత విధానానికి అలవాటు పడిపోయాను, ఓకే వాళ్ళని మనం ఏం చేయలేము. రెండోది రజస్. ఈ రజస్తో వచ్చిన గొడవ ఏంటంటే, ఇందులో ఆనందం పొందాడు అనుకోండి, ఇంకా వాడు అలా వెళ్ళిపోతాడు. అది మనకి ఇంపార్టెంట్ కాదు. నువ్వు అలా వెళ్ళిపోతే ఏం లాభం? ఉరికంబై ఎక్కేసాడు, ఏం లాభం? ఎవరి గురించి చెప్తున్నా నేను? భగత్ సింగ్ ఉరికంబై ఎక్కేసాడు, ఏం లాభం? మరి ఏం కావాలి? ఇటు తమస్సుకి ఇటు రజస్సుకి మధ్య సమన్వయం కావాలి. ఆ సమన్వయం ఆయన ఇక్కడ చెప్తున్నారు. సత్వ తత్వపు లాభాలను వర్ణించటానికి లేఖనికి గాని వాణికి గాని శక్తి లేదు. అంచేత ఇప్పుడు మీకు తమస్సు గురించి చెప్పగలిగాను ఈజీగా. ఇంకేంటే మనలో చాలా మందికి ఆ లక్షణాలు ఉన్నాయి. రజస్సు గురించి ఊహించగలం, అంటే మనం అలా జీవించకపోయినా అలా జీవించిన వాళ్ళని చూసి ఎదుగు వీళ్ళు ఇలా జీవించారు. సత్వగుణము ఎంత గొప్పగా మీ జీవితాన్ని మారుస్తుందో గురువుగారు ఏం చెప్తున్నారు అంటే, నేను రాయలేను అన్నారు లేఖనికి సార్. గురువుగారే రాయలేకపోతే నేనేం చెప్పగలను? అంచేది నేనేం చెప్తాను? నేను చెప్పలేను. దేని గురించి చెప్పలేను? సత్వగుణపు యొక్క లాభాలు ఏంటో చెప్పలేను, కానీ సత్వగుణం అంటే ఏంటో చెప్తున్నాను నేను. తమస్సుకి అంటే నేను చేయను ఇంకా వినను అనేటటువంటి దానికి. లేకపోతే ఓకే ఆనందంగా ఉంది, ఆనందంగా ఉంది అని ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక స్వీటో ఏదో నచ్చితే తినేస్తాం. తినేస్తూ 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 పోతాం. ఎందుకు తినేస్తూ తినేస్తూ పోతాం? ఆనందంగా ఉంది కనుక. దాని తర్వాత రెండో రోజు ఏమవుతుంది? బలేగా ఉంటుంది కదా. అంచేత ఇటు తమస్సు వద్దు, ఇటు రజస్సు వద్దు. సమత్వం యోగ ఉచ్యతే. ఆ బ్యాలెన్స్ కేవలము గాయత్రి మంత్రము ద్వారానే నేర్చుకోగలరు. ఇంకొక మంత్రము ప్రపంచంలో లేదు, ఇంకొక విధానము ప్రపంచంలో లేదు. ఇది అర్థం చేసుకోండి. అంటే ఏం నేర్చుకోగలుగుతారు మీరు? బ్యాలెన్స్. దేని మధ్య? తమోగుణము రజోగుణానికి మధ్య బ్యాలెన్స్, అది సత్వగుణం. దానివల్ల లాభాలు ఏమొస్తాయంటే, మీరు గురువులు అయిపోతారు, యోగులు అయిపోతారు, సిద్ధపురుషులు అయిపోతారు. మీ వాకికి అనంతమైనటువంటి శక్తి వస్తుంది. దీని తర్వాత అదే పేజీలో మూడవ పారాగ్రాఫ్ చూడండి, 8:30 కదా. సుఖము మూడు రకాలు, ఆత్మసుఖము, మానసిక సుఖము మరియు సాంసారిక సుఖము. ఆత్మసుఖము, మానసిక సుఖము మరియు సాంసారిక సుఖము. దీనినే సరస్వతి, లక్ష్మి, కాళికాదేవి సిద్ధులు వేరువేరుగా ప్రార్థిస్తాయి. అర్థమైందా ఎక్కడ ఉందో అది? అండర్లైన్ చేసుకోండి. అది సుఖము మూడు రకములు, ఆత్మసుఖము, మానసిక సుఖము మరియు సాంసారిక సుఖము. ఈ మూడు సుఖములు గాయత్రి యొక్క సత్వరజ తమోమయ ధారల చేరుటలో సాధకుడు సుగముగా పొందుతాడు. ఏం సుఖాలు పొందుతాడు? ఆత్మసుఖము, మానసిక సుఖము, సాంసారిక సుఖము. దీనినే సరస్వతి, లక్ష్మి, కాళికాదేవి సిద్ధులుగా వేరువేరుగా ప్రాప్తిస్తాయి. ప్రకృతిలో మీరు ఏదైనా ఒక వస్తువు కావాలి అనుకున్నారనుకోండి, మీరైనా చేయాలి, లేకపోతే ఇతరులు మీకు చేయగలిగారు. ఉదాహరణకి ఆ బిందె ఎక్కడ తీసుకురా అన్నాను అనుకోండి, కథలు రావు మా రత్నాగర్తో చెప్తా, లేవద్దు ఉదాహరణ ఇస్తున్నా అంతే, మా రత్నాగర్తో చెప్తా ఆ బిందె ఇలా తీసుకురా, ఆ బిందె నా దగ్గరికి వచ్చింది. ఇది ఒక చమత్కారమే, మీకు అర్థం కావట్లే. నా కోరిక ఏంటి? బిందె ఇక్కడికి రావాలి. నేను లేచి వెళ్ళానా? దేనివల్ల వచ్చింది? ఇది వాక్శక్తి వల్ల. కానీ ఈ శక్తి అందరికీ ఉంది కనుక అది చమత్కారం అనుకోవటం లేదు. కానీ చమత్కారమే కదా, నీకు కావలసినటువంటి వస్తువు నీ దగ్గరికి ఎందువల్ల వచ్చింది? వాక్శక్తి వల్ల వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నాకు కావలసినటువంటి వస్తువు ఎవరిని పడితే వాళ్ళని అడగలేను కదా, ఎవరిని అడగగలను నేను? నాతో బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తితో అడుగుతాను. కానీ నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఆ వ్యక్తికి దాన్ని నా దగ్గరికి తీసుకెళ్లేటటువంటి శక్తి ఉండాలి. అంటే నా వాక్ శక్తి ద్వారా నాకు కావలసిన వస్తువు నా దగ్గరికి రావాలి అంటే ఏం జరగాలి? రెండు జరగాలి. ఒకటి, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఉండి ఉండాలి అక్కడ. ఎవరితో పడితే వాళ్ళతో చెప్తే వాడు పోవాలి, నువ్వు చెప్తే నేను ఎందుకు చేస్తానని. అంటే నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఉండాలి. తర్వాత ఏమయ్యాలి? వాడికి ఆ వస్తువుని నా దగ్గరికి తీసుకువచ్చేటటువంటి శక్తి ఉండాలి. సాధకుడు గాయత్రి మాతతో అలా సంబంధం పెట్టుకుంటాడు. అంటే ఏం చేయాలి? ముందు మీరు గాయత్రి మాతతో పరిచయం పెంచుకోవాలి. పరిచయం పెంచుకున్నాక ఆవిడ అందే కదా, అష్ట సిద్ధి నవనిధికే దాత సర్వసమర్థ గాయత్రి మాత. అది ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఆవిడకి ఉంది. నువ్వు కేవలం ఏం చేయాలి? నీ వాక్శక్తితో గాయత్రి మాతతో సంబంధం పెట్టుకోవాలి. సంబంధం పెట్టుకుంటే ఈ అష్ట సిద్ధులు నవనిధులు వస్తాయా రావా? అదే సింపుల్ లాజిక్, సింపుల్ లాజిక్. మరి ఇంకో దాంతో సంబంధం పెట్టుకుంటామండి, ఇంట్లో బల్బు వెలగాలి, కరెంట్ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెస్తానండి అంటే లైట్ వెలుగుతుందా? అంటే లైట్ వెలగాలంటే ఏముండాలి? కరెంటుతో సంబంధం ఉండాలి. అంచేత అష్టసిద్ధి నవనిధులు మీ దగ్గరికి రావాలంటే ఎవరితో సంబంధం ఉండాలి? గాయత్రితో సంబంధం ఉండాలి. గాయత్రి మా అనుకోండి, ఇంకా అది మీ భావంతో ఉంటుంది, అది తర్వాత చెప్తాను నేను. కానీ అందులో ఉన్నటువంటి వైజ్ఞానికత అర్థమైన సైన్స్, అదేం బ్లైండ్ బిలీఫ్ కాదు, గుడ్డి నమ్మకం ఏం కాదు, అది ప్రకృతిలో జరిగేదే. ఒక వస్తువు నీకు కావాలి, హైదరాబాద్లో ఏదో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు నీకు కావాలి, ఎవరిని అడుగుతావు? హైదరాబాద్లో నీకు తెలిసిన వాళ్ళని అడుగుతావు, తెలిసిన వాళ్ళని. వాడికి అది ఇవ్వగలిగే సామర్థ్యం లేదనుకోండి, ఉదాహరణకి హైదరాబాద్ నుంచి ఒక చాలా ఖరీదైన వస్తువు కావాలి మీకు, హైదరాబాద్లోనే దొరుకుతుంది. మరి ఆ చాలా ఖరీదైనటువంటి వస్తువు వాడు నీకు పంపించాలి అంటే ముందు వాడి దగ్గర ఆ సామర్థ్యం ఉండాలి కదా. సామర్థ్యం ఉన్నవాళ్ళు హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళతో నీకు పరిచయం లేదు. ఇది కరెక్టే కదా. మరి ఆధ్యాత్మిక విద్యలో కూడా అదే, గాయత్రి మాతతో మీకు సంబంధం ఉండాలి. ఉన్నాకేం చేయాలి? మీరు అడగాల, అడగకుండా రాదుగా, సామర్థ్యం ఉన్నా. అంచేత మొత్తము ఆధ్యాత్మిక విద్య ఏమిటి అంటే ఆ ఆదిశక్తితో సంబంధం ఏర్పరచుకోవటం. సంబంధం ఏర్పరచుకున్నాక అడగటం నేర్చుకోవాలి. ఈ అడగటము అనేటటువంటిది యజ్ఞ విద్య. అది ఇప్పుడు చెప్పాను నేను, ఇప్పుడు గాయత్రి మహావిద్య గురించి చెప్తున్నాను, కానీ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. ఎందుకంటే భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తాడు, సహ యజ్ఞ ప్రజా సృష్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్పిష్ట కామధు. యజ్ఞముతో పాటు మిమ్మల్ని సృష్టించాను అంటాడు బ్రహ్మ. మిమ్మల్ని అంటే ఎవరిని? మనుషుని. ఇంకా మీరు యజ్ఞాలు చేసుకోండి, మీ కోరిక తీర్చుకోండి. అంటే మరి మేము యజ్ఞం చేస్తున్నాం కదా, మా కోరిక తీరటం లేదు, పరిచయం ఉండాలిగా గాయత్రి మాతో. పరీక్ష ఉంటే కదా ఇది మీకు లాజిక్ అర్థమైందని నేను చెప్పింది. అంచేత గాయత్రి మంత్రము దాని సాధన పరిచయం.
యజ్ఞం ఏం చేస్తుంది? ఆ పరిచయం ఉన్నటువంటి శక్తిని అడగటం ఎలాగో నేర్పుతుంది.
అడిగితే కదా మీ దగ్గరికి వస్తుంది. భావం అర్థమైందా యజ్ఞం అంటే ఏంటో? అంచేత ఈ యజ్ఞాలలో అడగటం ఎలా అన్నది మీకు తెలియాల్సిన పనిలే. చాలా తమాషా అది. సైన్స్ లో ఇది ఎలా పనిచేస్తుందో నీకు తెలియాల్సిన పనిలే. ఆ తెలుసున్నవాడు నేను అది పెట్టేశాను మాస్టారు, మీరు మాట్లాడేసుకోండి అన్నాడు. ఇంకా అన్నేళ్ళు ఇక్కడ పెట్టిన వాడు. ఇంతకీ నేను చెప్తోంది అక్కడ రికార్డ్ అవుతుందా లేదా? అంతే కదా. ఇందువల్ల తెలుసున్నవాడు ఇలా చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన ఎక్కడున్నా మనకి అనవసరం. యజ్ఞము ఇలా చేసుకోండి ఆయన ఆయన చెప్పాడు. ఎవరు చెప్పాడు? 2000 మంది వశిష్ఠులకి సమానమైనటువంటి మహావ్యక్తి. అది ఎప్పుడు మర్చిపోకండి. అది ఎటువంటి వ్యక్తి రాడు ప్రపంచంలో. మన అదృష్టం ఏంటి అంటే అటువంటి వ్యక్తి పుట్టినప్పుడు మనం పుట్టాము. ఆయన సమకాలీకులమే కదా. మొన్న మొదటి వరకు వాడు ఉన్నాడు కదా, చెప్పుకుంటాం కదా. మా ఊళ్ళో వాడేనండి కలెక్టర్ అని. ఆ కలెక్టర్కి తెలియదు కూడా మనం ఎవరు. అలాగే మీకు ఆ గర్వం ఉండాలి. అసలు ఎటువంటి వ్యక్తితో మీరు సంబంధం ఈ గాయత్రి మహావిద్య ద్వారా పెట్టుకోబోతున్నారు అంటే 2000 మంది వశిష్ఠులంటే 2000 రామరాజ్య స్థాపకుల్ని తయారు చేయగలిగేటటువంటి వ్యక్తి. అంతే కదా అర్థం. వశిష్ఠుడంటే ఎవడు? మరి 2000 మంది వశిష్ఠుల సామర్థ్యము కలవాడు ఈ మాత్రము ఏ జ్ఞానము లేనటువంటి వ్యక్తుల్ని మార్చలేడా? ఆ నమ్మకం మీకు ఉండాలి. రామరాజ్య స్థాపన అందుకే ఆయన ఏం చెప్పాడంటే అయిపోయింది అది. కేవలం మీరు నుంచోండి అక్కడ. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే నువ్వు పిరికి వాళ్ళలాగా పారిపోకు నాయన, నువ్వు నుంచో అక్కడ. ఎలాగో గెలుస్తావు నువ్వు. ఖచ్చితంగా పృథ్వీ స్వర్గంగా మారుతుంది, గాయత్రి వల్లే మారుతుంది. చాలా స్పష్టంగా రాశాడు ఆయన గాయత్రి గురించి చెప్తూ. మొట్టమొదట అఖండ జ్యోతిలో ఆయన రాసింది అది. అదే ఈ హంసరామాశ్రమంలో కూడా బేసిస్ గా చెప్పాను నేను. ఇక్కడ చాలా ఆలోచించి ఈ పదాలు వాడాను నేను. సందేశ స్వర్గ కా నహి ధరా పర లాయి, ఇస్ ధర్తీ కోహి స్వర్గ బనానే ఆయి. మొట్టమొదట అఖండ జ్యోతి 1940s లో ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఈ మాట వాడాడు. ఈ అఖండ జ్యోతి మ్యాగజైన్ నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే ఈ సందేశము, గాయత్రి మంత్రం యొక్క సందేశము. సందేశ స్వర్గ కా నహి ధరా పర లాయి, పృథ్వీని స్వర్గంగా మారుస్తాను, స్వర్గము ఉన్నది ఈ పృథ్వీ వాళ్ళకి చెప్పాలని మాత్రము ఈ మ్యాగజైన్ ఉద్దేశ్యం కాదు. ఇస్ ధర్తీ కోహి స్వర్గ బనానే ఆయి, ఈ ధర్తీ అంటే ఈ పృథ్వీని స్వర్గంగా మార్చటానికి వచ్చింది అన్నాడు. వచ్చిన తర్వాత పూజ్య గురుదేవుడి యొక్క సూక్ష్మ ప్రేరణతో అశ్వమేధ యజ్ఞ పరంపరలు మొదలయ్యాయి. ఈ అశ్వమేధ యజ్ఞ పరంపరలు శ్రీ గురుదేవుల యొక్క ఈ సంకల్పమే. ఏ సంకల్పము? స్వర్గాన్ని భూమి మీదకి దింపను, భూమిని. తేడా అర్థమవుతుంది మీకు. ఎంత గొప్ప సంకల్పం అది. ఎక్కడో ఉన్నదాన్ని నువ్వు దింపితే గొప్ప ఏంటి? లేని దాన్ని నువ్వు సృష్టిస్తున్నావు. గాయత్రి మంత్ర శక్తి అది. దాని యొక్క పూర్ణాహుతి శ్రీ గురుదేవుల యొక్క ఈ సంకల్పం యొక్క పూర్ణాహుతి దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర. అంచేత దీన్ని ఓ సాధారణమైనటువంటిది కాదు. మీకు ఇది మీరు ఇది పట్టుకోగలిగితే కూడా అన్ని వచ్చేస్తాయి. ఈ వెనకాతలేమో అష్టసిద్ధి నవనిధికే దాత అన్నది ఉంది. ఈ ముందు సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ అనేటటువంటిది ఉంది. ఆ తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైంది కదా. ఏం చెప్తున్నాను నేను అక్కడ? మనిషి 3 రకాలైనటువంటి సుఖాలు కోరుకుంటాడు. ఒకటి ఆత్మిక సుఖము, మానసిక సుఖము మరియు సాంసారిక సుఖము. ఈ 3 సుఖాలు కూడా సరస్వతి లక్ష్మి కాళికాదేవి యొక్క సిద్ధులుగా వాడికి లభిస్తాయి. ఇక్కడ బీజ మంత్రాలు అని ఒక విచిత్రమైనటువంటి శక్తి భారతీయ ఋషులు కనిపెట్టారు. ఇందాక నేను చెప్పిన ఉదాహరణ అందుకే. వాక్ శక్తి, మాట ద్వారా మీరు ఏదైనా సాధించవచ్చు. ఇందులో పాశ్చాత్య, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి, పాశ్చాత్య దేశాలలోని భౌతిక విజ్ఞానులు క్లీన్ తత్వపు ఖాళీ శక్తిని ఆరాధించటంలో అన్వేషించటంలో నిమగ్నులైనారు. అంటే ఈ పాశ్చాత్య దేశీయులు ఏ శబ్దశక్తిని వినియోగిస్తున్నారు? క్లీన్ అనే శబ్దశక్తిని వినియోగిస్తున్నారు. బుద్ధివాదులు, ధర్మ ప్రచారకులు, ఉద్ధరణవాదులు, గాంధీవాదులు, సమాజ సేవకులు, వ్యాపారులు, శ్రామికులు, ఉద్యోగస్తులు, సమాజవాదులు, కమ్యూనిస్టులు స్త్రీ శక్తి యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇంతట మానవ జాతిలో నేను గాయత్రికి సంబంధించిన వాడిని కాదు అంటే కుదరదు. ఏదో ఒక పేరుతో నువ్వు గాయత్రితోనే లింకప్పయ్యావు, కానీ నీకు తెలియటం ఏంటంటే ఖండఖండంగా నువ్వు అర్థం చేసుకుంటున్నావు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ మూడులో క్లీన్ భౌతికవాదులు, శ్రీ వ్యవస్థను పెట్టేవాళ్ళు పారిశ్రామికులు, పొలిటీషియన్స్, మిగతా వాళ్ళు. ఇది కాక యోగులు, బ్రహ్మవేత్తలు, ఆధ్యాత్మవాదులు, తత్వదర్శకులు, భక్తులు, వేదాంతులు, పరమార్థాన్ని కాంక్షించే వ్యక్తులు శ్రీం తత్వపు సరస్వతీ శక్తితో ఆరాధిస్తున్నారు. అంతేత ఇక్కడ ఆత్మసుఖము, మానసిక సుఖము, సాంసారిక సుఖానికి మూడు బీజ మంత్రాలు ఉన్నాయి. క్లీన్, శ్రీ, శ్రీ. ఈ మూడు బీజ మంత్రాలని ఎలా వాడుకోవాలి? ఇలాంటి క్లాసులో మనం చెప్పేగలనా? నేను చెప్పినా అర్థం అవుతుందా? మరి ఎక్కడికి రావాలి మీరు? ఆశ్రమానికి రావాలి. ఆశ్రమంలో ఎప్పుడు రాగలరు మీరు? మన వాళ్ళు పద్ధతిగా క్లాసులు పెడితే. మరి పద్ధతిగా వాళ్ళు క్లాసులు ఎప్పుడు పెడతారు? మీరు అడుగుతే. అంతేత ఇదొక ఏ వలయమో నాకు తెలియదు, కానీ ఒక వలయం ఇది, అర్థమైంది కదా. ఇంకా ఆ వలయానికి ఇది పునాది అవుతుందేమో ఆలోచించుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మూడు ముక్కలు అర్థమే కదా. క్లీన్ ఎవరు? సైంటిస్టులు. సింపుల్ గా మాట్లాడుకుందాం. స్ట్రీమ్ ఎవరు? పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు వాళ్ళు. శ్రీమ్ ఎవరు? శ్రీరామ శర్మ ఆచార్య లాంటి వాళ్ళు, యోగులు, బ్రహ్మలు. ఈ ముగ్గురు సమాజంలో ఉన్నారా? ఈ ముగ్గురు కలయికే కదా సమాజం. సమాజంలో ఇటు సైంటిస్టులు ఉన్నారు, ఇటు బిజినెస్ పీపుల్, వ్యాపారవేత్తలు వాళ్ళు ఉన్నారు, ఇటు యోగులు ఉన్నారు. అంటే ఈ మొత్తం సమాజాన్ని సింపుల్ గా చెప్పుకోదలుచుకుంటే ఏంటి? శ్రీ, శ్రీ, క్లీన్. కానీ మూడు కలిస్తే ఏంటి? ఓం. అంచేత ఓం హ్రీం శ్రీం క్లీం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి బీజాక్షర సముచ్చయము. కానీ ఈ బీజాక్షర సముచ్చయాన్ని నేను ఉపయోగించుకుంటాను మాస్టారు? ఖచ్చితంగా నువ్వు ఉపయోగించుకో. కానీ ఇది ఎలా ఉంటుంది అంటే E=mc² అంటే చాలు నాయన, న్యూక్లియర్ ఎనర్జీ అర్థమైపోతుంది అని ఒక కెమిస్ట్రీ లెక్చరర్ చెప్పాడు. ఏం చెప్పాడు కెమిస్ట్రీ లెక్చరర్? E=mc² అంతే నాయన, మొత్తము పదార్థం యొక్క శక్తి అందులో ఉన్నది, న్యూక్లియర్ ఎనర్జీ మొత్తము అందులో ఉన్నది. రైట్ చెప్పాడా తప్పు చెప్పాడా? సైన్స్ చదివిన వాళ్ళకి తెలుసు, వాడు కరెక్టే చెప్పాడు. E=mc² అని మీకు అర్థం అవుతే పరమాణు శక్తి గురించి మీకు మొత్తము తెలిసినట్టే. అంచేత మీరు E=mc² అంటే పరమాణు శక్తి గురించి ఏమర్థం అవుతుంది? ఎప్పుడు మీకు పరమాణు శక్తి గురించి అర్థం అవుతుంది? టీవీ చదవాలి, పుస్తకాలు చదవాలి. అదేంటో ఏ విద్య తెలిస్తే అన్ని విద్యలు తెలుస్తాయి అనేటటువంటి ఆ అద్భుతమైనటువంటి విద్యకి ఎవరు కూడా పుస్తకాలు చదవరు. కెమిస్ట్రీకి పుస్తకాలు చదువుతారు, ఫిజిక్స్కి పుస్తకాలు చదువుతారు. ఆ మూర్ఖత్వం నుంచి బయటపడండి. చాలా స్పష్టంగా నా ఆవేదన గురించి చెప్తున్నాను, కానీ మిమ్మల్ని కోంపడాలని కాదు. ఇంత అష్ట సిద్ధి నవ నిధులు ఇచ్చేటటువంటి జ్ఞానము కేవలం మీరు ఓం భూర్వసూత స్మితులోని ఓం భూర్వసూత స్మితులోని మరి దేవి దేవి దేవుని పిచ్చేది అంటే వస్తుందా? కానీ దానివల్లే వస్తుంది. E=mc² అనేది తెలియకపోతే పరమాణు శక్తి తెలియదు. కానీ పరమాణు శక్తి ఏంటో తెలియాలి అంటే మీరు పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదివాక దీన్ని గుర్తుంచుకుంటే పరమాణు శక్తి వస్తుంది. అంచేత మన ఓడరే వాళ్ళతో నేను చాలాసార్లు చెప్పాను, ఇంకా మన గురువు గారి యొక్క పుస్తకాలు ప్రచారంలోకి తీసుకురావాలి. ఈ మూడు పుస్తకాలే కాదు. ఏ మూడు పుస్తకాలు? గాయత్రి మహావిద్య అని మూడు పుస్తకాలు. ఇంకా సింపుల్ గా మీకు అర్థం అవ్వాలంటే, గాయత్రి మహావిద్యాన్ యొక్క మొదటి భాగము హ్రీం శక్తికి సంబంధించింది, రెండవ భాగము శ్రీం శక్తికి సంబంధించింది, మూడవ భాగము క్లీన్ శక్తికి సంబంధించింది. ఇది తెలిసినా మీరు చాలా ముందుకు వెళ్ళిపోతారు ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు. అంతేత గాయత్రి మహావిద్యాన్ మొదటి భాగం చదివితే హ్రీం శక్తికి సంబంధించింది అంటే మీరు ఏమవుతారు? యోగులు, బ్రహ్మవేత్తలు. కాదండి, మాకు యోగులు బ్రహ్మవేత్తలు అవ్వాలని లేదు. ఏం కావాలి? అప్పుడు ఏం చదవాలి? రెండో భాగం చదవాలి. సైంటిస్ట్ అవుతానండి. అప్పుడు ఏం చదవాలి? కానీ ఇది ఒక మహావిజ్ఞానిగా ఆయన అందజేశాడు మూడు భాగాలలో. ఇప్పుడు 1950s లో, దాని తర్వాత ఆయన మొత్తము గాయత్రి మహావిజ్ఞాన్ రాసినటువంటి దాంట్లో ఒక్కొక్కటి 1000 పేజీలు ఆయన వాంగ్మయం ఉంది, ఆయన లిటరేచర్. గాయత్రి మహావిద్య యొక్క తత్వదర్శనము మొదటి 9వ సంపుటి, గాయత్రి సాధన యొక్క గుహ్య వివేచన 10వ సంపుటి, గాయత్రి సాధన యొక్క ప్రత్యక్ష చమత్కారాలు 11వ సంపుటి, గాయత్రి దైనిక మరియు విశేష అనుష్ఠానములు 12వ సంపుటి, గాయత్రి పంచకోశ సాధన 13వ సంపుటి, గాయత్రి సాధన యొక్క వైజ్ఞానిక పృష్ఠభూమి 14వ సంపుటి, సావిత్రి కుండలిని మరియు తంత్రము 15వ సంపుటి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7 పుస్తకాలు ఉన్నాయి గాయత్రి మహావిద్య. కెమిస్ట్రీ చదవాలి అంటే ఎన్ని పుస్తకాలు చదవాలి మీరు? మరి గాయత్రి గురించి ఇదంతా చదవాలి. నేను ఒకటే చెప్పాను మన వాళ్ళకి, పూజ్య గురుదేవుల గురించి మొత్తము ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేయడానికి మీరు కంకణం కట్టుకోండి, లక్ష్యం అది. ఎవరు వింటారు ఎవరు వినరు నాకు తెలియదు. మీరు మాత్రము ఇంత గొప్పది ఉన్నది అని చెప్తే ఖచ్చితంగా కొంతమంది అయినా వింటారు, మీరే వినొచ్చు. కానీ ఈ విద్య నేర్చుకోవాలి మీరు. ఈ 7 సంపుటాలు అంటే 7000 పేజీల మ్యాటర్ ఉన్నది. ఇది కాక ఈ 3 వాల్యూమ్స్, ఈ 3 వాల్యూమ్స్ కలిసి సుమారు 1000 పేజీలు. అంటే మొత్తం 8000 పేజీలు, 8000 పేజీల పుస్తకం ఉన్నది. అందులో ఈ 7 సంపుటిలు హిందీలో ఉన్నాయి. వీళ్లతో నేను మాట్లాడినప్పుడు నేను ఒకటే అన్నా, నా గురుదేవుల కార్యక్రమం మీరు చేస్తే ఇది నేర్చుకుంటామన్న వాళ్ళకి హిందీ అడ్డు రాదు. మీకు హిందీ రాదు కనుక మేము ఇది చదవలేకపోయాం అనేటటువంటి బాధ మీకు అక్కర్లేదు. కానీ నాకేం తెలియాలి అంటే, ఇది హరికథా కాలక్షేపంగా వస్తున్నారు అనుకుంటే మాత్రం నేను చెప్పను. నాకేమనిపించాలి, మీరు ఖచ్చితంగా గాయత్రి మహావిద్యార్థులు నిష్ణాతులు అవుతారు. ఎవరి సంరక్షణలో? ఇక్కడ బోర్డు లేదు, ఇక్కడ రాసి ఉంది, వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య పరమ వందనీయ మాతా భగవతీ దేవుల సంరక్షణలో. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు ఇదంతా చేస్తూ ఉంటే గురువుల సంరక్షణ ఉండదా మీకు? ఏ గాయత్రి మహావిద్యని ఇంటింటికి తీసుకువెళ్ళాలనుకున్నటువంటి మహనీయుడు, మనమందరము కలిసి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాము అంటే ఆయన సహకారాలు ఉండవా? మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆయనకి తెలియకుండా ఉంటాయా? మరి ఆయన మన దగ్గరికి రావాలి అంటే మీ ఇంట్లోకి రావాలని అడగండి, మీరు ఆశ్రమంలోకి రండి. హరిద్వార్కి వెళ్తే ఆయన కనిపిస్తాడు, కానీ గురుదేవులు నా ఇంటికి రావాలి అంటే ఆయన ఫోటో పెట్టుకోండి. మీ మీ నమ్మకం అది. ఆ ఛాలెంజ్తో వీళ్ళతో ఏం చెప్పానంటే, డిసెంబర్ లోపల నేను ఇదంతా పూర్తి చేయడానికి ట్రై చేస్తా. ఏంటి ఈ 8000 పేజీలు? లైన్ బై లైన్ చెప్పలేను నేను మీకు, కానీ మీకు అర్థమైపోతుంది విషయం. దాని తర్వాత ఎలాగ ఆ సాధనలు చేసుకోవాలో, ఎలాగ మీకు కావలసినటువంటి దాన్ని ఎలా చేసుకోవాలో అనేది కూడా ఆశ్రమంలో విధి విధానాలు రెడీగా ఉన్నాయి. 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, 11వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు, 21వ తారీఖు నుంచి 29 వరకు 9 రోజుల సాధన శిబిరాలు. మీకు ఏది కావాలంటే అది, పిల్లలు కావాలా, సాధన ఉన్నది, ఉద్యోగం కావాలా, దానికి ఈ గాయత్రి మహావిజ్ఞాన్ మొత్తం తెలియాల్సిన పనులే మీకు. అక్కడ వాళ్ళు చెప్పిన సాధనలు మీరు 9 రోజుల పాటు చేసుకుని ఆ యజ్ఞాన్ని మీరు పూర్తి చేసుకుంటే చాలు. ఇంకొకటి ఆశ్రమంలో ఒక స్పెషాలిటీ ఏముంది అంటే గురుదేవులు మాతాజీ యొక్క చరణ కమలాలు ఉన్నాయి, వాళ్ళ పదాలు ఉన్నాయి, వాళ్ళ పాదములే రక్ష మనకి, గురువుల యొక్క పాదములే.
ఒక చిన్న కేబిల్ లాగా కట్టారు. నేను వీళ్ళని అడిగాను, ఎవరైనా కాస్త బాధతో ఆస్తితో వస్తే గురుదేవులు భౌతికంగా లేరు అనేటటువంటి బాధ అక్కడ లేదు, అక్కడ ఉన్నారు, ఆయన చరణ కమలాలు, మాతాజీ చరణ కమలాలు ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి, ఆ గదిలో కూర్చోండి, ఉపయోగించుకోవటం నేర్చుకోండి. అంతే తప్ప మనం ఎలా వెళ్తామంటే, ఇప్పుడు ఇందాక చెప్పానుగా మీరు ఎందులో ఉన్నట్టు ఘోర తమస్సులో ఉన్నారు. తమస్సులో ఉన్న వాళ్ళని ఏమీ చేయలేదు. అంతే, తమస్సులో ఉన్నవాళ్ళు లేవాలి అంటే ఎలా లేస్తారు? మిమ్మల్ని మీరు లేపుకోవటమే. టెన్నిస్ అది ఆడుతున్న వాళ్ళని చూశారా, వాళ్ళు మధ్య మధ్య నిన్న కొట్టేసుకుంటూ ఉంటారు. ఎందుకు కొట్టుకుంటారు? ఇచ్చా లేదా నేను కరెక్ట్గా ఆడలేదు, ఈసారి స్టార్ట్ అయినా కరెక్ట్గా కొట్టాలి అని. అలా కొట్టుకోండి మిమ్మల్ని మీరు. మమ్మల్ని వచ్చి కొట్టమనకండి, కొట్టమంటే కొడతాం, కానీ మీరు ఒప్పుకోరు కదా కొడితే, వచ్చిన కూడా అది. అంతేత మిమ్మల్ని మీరే శిక్షించుకోండి. ప్రపంచ 10వ పేజీలో 2వ పారాగ్రాఫ్, ప్రపంచంలో దుఃఖానికి కారణాలు 3. మొట్టమొదటిది ఏంటి అంటే అజ్ఞానం. కష్టం ఎందుకు వస్తుందంటే మీకు అజ్ఞానం. నేను చాలా సార్లు మన వాళ్ళకి ఒక విషయం చెప్తాను, ప్రాణ ప్రత్యావర్తన సాధన అని గురుదేవులు మమ్మల్ని ఒకసారి హరిద్వారికి పిలిచారు. పిలిచి 3 రోజుల పాటు కేవలం మమ్మల్ని తులసి నీళ్ళ ద్రవంతో ఉంచారు. మీరు నోరు ముసు కూర్చోండి, నా ఆత్మశక్తిని మీలోకి ప్రవేశపెడతాను అన్నారు. దాన్ని ప్రాణ ప్రత్యావర్తన ప్రక్రియ అంటారు. దాని తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు మీకు తెలియదు నేను ఏం చేశాను, 30 ఏళ్ల తర్వాత తెలుస్తుంది అన్నారు. అది 1975 కృష్ణ జన్మాష్టమి నాడు ఆ 3 రోజులు పూర్తి. 30 ఏళ్లు కలుపుకుంటే ఎంత అవుతుంది? 205. కానీ అది మొన్న ఈ క్లాస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, ఆహా ఇదా ఆయన చెప్పారు అని. ఇప్పుడు మరి ఆయన గాయత్రి మహావిద్య చెప్పడానికి తగిన శక్తి ఉంది, సామర్థ్యము ఉంది, అనుభవం ఉంది. కానీ ఇదేది కూడా నేను అనుకున్నట్టు ఏం జరగలే. ఆ ప్రాణ ప్రత్యావర్తన ఆయన బీజాలు వేశారు కనుక ఆ గురువు యొక్క బీజాలు పలుకుతున్నాయి. మరి మీకు పలుకుతాయి. ఆ గురువు గారు మీకైతే ప్రవేశపెట్టారు మాస్టారు, మరి మాకెట్ట? మీకెట్ట ఏంటని, చరణ కమలాలు ఉన్నాయని చెప్తున్నాను కదా. సజ శ్రద్ధ ప్రకార ప్రజ్ఞ అనేది అదొక వాస్తు ద్వారా గురువులు తమ సమాధికి ఇచ్చే షేప్. ఆ షేపుల గురించి వాస్తు ద్వారా గురువులు ఎలా ఇస్తారు అన్నది చార్మినార్ ఉదాహరణతో నేను మీకు చెప్పాను. అంటే గురుదేవులు మీకు ఎక్కడ లభిస్తారు అంటే, ఎక్కడ సజ శ్రద్ధ ప్రకార ప్రజ్ఞ ఉంటుందో అక్కడ మీరు చూసుకోండి. అక్కడ ఒక గది కట్టబడి ఉన్నది, చరణ కమలాలు. అఖండ జ్యోతి ఉందా అక్కడ? అప్పటి నుంచి వెలుగుతుంది అఖండ జ్యోతి ఉంది ఒకటి చేత. దాన్ని మీకు వీళ్ళు అందజేస్తున్నటువంటి వనరుల్ని అందుకోవటానికి ట్రై చేయండి. ఇవి తెలియకపోవటం అజ్ఞానం. తెలిస్తే కదా మీరు వెళ్తారు. ఇప్పుడు మీకు తెలిసింది కదా, అంతే ఖచ్చితంగా మీరు అజ్ఞానులు కాదు, మీకు తెలిసిపోయింది ఎక్కడ ఉందో. వెళితే స్త్రీ, వెళ్ళకపోతే క్లీ తమస్. సరేనా? అంచేత ఒకటి అజ్ఞానము. అది దేంతో పోతుంది అంటే హ్రీం బీజ సాధనతో పోతుంది. 2 శక్తిహీనత, అది క్లీం బీజ సాధనతో పోతుంది. 3 అభావము, అది శ్రీం బీజ సాధనతో పోతుంది. ఇది గుర్తుంచుకోండి 3 సాధనలు. దాని తర్వాత గాయత్రి సాధన వల్ల శక్తి కోశములు ఉద్భవించుట. హెడ్డింగ్ చూశారు కదా, ఆ పేజీలో 12వ పేజీకి వచ్చేసేయండి. పేజీ తిప్పేసి రెండో పారాగ్రాఫ్ లో పైనుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9
లైన్ చూడండి. సెకండ్ పారాగ్రాఫ్ లో
9వ లైన్ లో ఏముంది? శరీరములో అనేకమైన,
దొరికిందా అందరికి?
ఏమ్మా దొరికిందమ్మా? శరీరములో అనేకమైన చిన్న పెద్ద గ్రంథులు ఉంటాయి. ఇవి కొన్ని దృశ్యముగాను కొన్ని అదృశ్యముగాను ఉంటాయి. ఇక్కడ కొంచెం సైన్స్ లోకి వెళ్లాల్సి వస్తుంది. సైన్స్ లోకి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్పేటటువంటి సైన్స్ అంత అర్థం కాని సైన్స్ కూడా కాదు. ఏం చెప్తున్నాడు ఆయన? శరీరంలో అనేకమైన చిన్న పెద్ద గ్రంథులు ఉంటాయి. ఈ చిన్న పెద్ద గ్రంథుల గురించి మీరు విశేషంగా ఆలోచించకండి. శరీరంలో 7 ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయని చెప్తారు సైంటిస్టులు. వాటిని ఇంగ్లీష్ లో ఏమంటామంటే, పైన ఉన్నది పీనియల్ గ్లాండ్, దాని తర్వాత ఇక్కడున్నది పిట్యూటరీ గ్లాండ్, ఇక్కడున్నది థైరాయిడ్ గ్లాండ్, ఇక్కడున్నది థైమస్ గ్లాండ్ అని సైంటిస్టులు, దాని కింద ఉన్నటువంటివి అడ్రినల్ గ్లాండ్స్, గొనాడ్స్ అని చెప్తారు. మొత్తం 7 గ్లాండ్స్ భౌతిక శరీరంలో ఉన్నాయి. ఇది సైంటిస్టులకు తెలుసు. ఈనాడు ఈ గ్లాండ్స్ గురించి తెలుసుకున్నటువంటి సైంటిస్ట్కి ఒక విషయం తెలియదు. అదేంటి అంటే, ఈ గ్లాండ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసు, కానీ ఈ గ్లాండ్స్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. ఉదాహరణకి, ఈ థైరాయిడ్ గ్లాండ్ లో ఐడిన్ అని ఒక పదార్థం ఉంటుంది. అందుకే ఈ అయోడైజ్డ్ సాల్ట్ అవి తినమని ఇప్పుడు సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఐడిన్ అనేటటువంటి పదార్థం ఉంటుంది. ఈ పదార్థము 3 మిల్లీగ్రామ్స్ కంటే తక్కువ అవుతే వాడు మూర్ఖుడవుతాడు. 3 మిల్లీగ్రామ్స్ అంటే 1000 వంతు, అందులో 1000 వంతు చేత 3 కంటే అంటే చాలు, మిల్లీ మిల్లీ అనక్కను, ఎందుకంటాం అది ఓ సంఖ్య అది. అంచేత 3 కంటే తక్కువ ఉంటే వాడు మూర్ఖుడవుతాడు, 3 ఉంటే పండితుడవుతాడు, 3 కంటే ఎక్కువ అవుతే మళ్ళీ పిచ్చివాడవుతాడు అతి తెలివితో. అంటే ఎంత ఉండదు ఇక్కడ? 5 ఉండాలి. అంతకంటే ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. అంచేత ఓ విచిత్రమైనటువంటి రోగాలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాయి. ఒకటి హైపర్ రోగాలు, ఒకటి హైపో రోగాలు. హైపర్ అంటే ఎక్కువ ఉన్నటువంటిది, హైపో అంటే తక్కువ ఉన్నటువంటిది. కరెక్ట్ గా 3 ఉంటేనే మనిషి బ్యాలెన్స్ లో ఉంటాడు. దాన్నే ఏమంటాం మనం? సమత్వం అంటాం. తమాష ఏంటంటే, ఈ గ్రంథుల యొక్క స్రావాన్ని సైంటిస్టులు కూడా హార్మోన్స్ అంటారు. హార్మోన్స్ అంటే హార్మోనీ తెచ్చేది, బ్యాలెన్స్ తెచ్చేది. ఇలాంటివి 7 కనిపెట్టారు మన ఋషులు. మన శరీరంలో 108 ఉన్నాయి అని కనిపెట్టారు. గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే, మన శరీరంలో ఉన్నటువంటి 24 గ్రంథుల ద్వారా మొత్తము ఆ 108 వైబ్రేట్ చేస్తుంది. ఇంతవరకే గుర్తుంచుకోండి, మిగతాది మీకు తెలియాల్సిన పనులే. అంచేత ఓం భూర్భువస్వహర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా మీరు మంత్రం ఉచ్చారణ చేసిన ప్రతిసారి కూడా మన శరీరంలో ఉన్నటువంటి 24 గ్రంథులు కంపన చెందుతాయి. అలాగే 108 దాన్ని మల్టిపుల్స్ చేసుకుంటూ ఉంది. దీంట్లో ఏ అక్షరాన్ని ఉచ్చారణ చేస్తే మనలో ఏ శక్తి వస్తుంది అన్నది పేజీ నెంబర్ 15 ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా, పెద్ద పెద్ద గ్రంథులు ఉన్నాయి. ఆ గ్రంథుల్లో మొత్తం మీద 24 గ్రంథులు ఋషులు చాలా ముఖ్యమైనవి అని చెప్పారు.
ఆ 24 గ్రంథులు కనుక మీరు కరెక్ట్ గా ఉచ్చారణ చేస్తే మీ శరీరంలో ఉన్నటువంటి 108 గ్రంథులు జాగృతం అవుతాయి, ఒక రోజులో జాగృతం అవ్వు. గురువు గారు ఒక సంవత్సరంలో 24 లక్షల చొప్పున, ఆయన జీవితంలో 48 సంవత్సరాలు పూర్తి చేశారు. మీకు తెలిసింది మొదటి 24, తర్వాత ఆయన ఏం రాసుకున్నాడంటే ఆయన ఆత్మగతంలో అలవాటైపోయింది కనుక నేను చేసుకునే ఉన్నాను అంట. ఆ విషయం మీరు పట్టించుకోరు. అంటే గురువులేమో అనుష్ఠానం చేయమన్నారు, 24 సంవత్సరాలు చేశాడు ఆయన, చివరికి ఏమైపోయింది అది? అలవాటైపోయి అది చేయకపోతే ఆయన నిద్రపట్టేది కాదు. కాబోదు మీరు 9 రోజులు అనుష్ఠానం చేయమంటే 8వ రోజు నుంచి ఇంకా ఆ పెద్ద తర్వాత అసలు మళ్ళీ దాని జోలికి వెళ్ళామండి. కానీ ఏం చేయాలి? కోరికలు తీరుకోవాలి. ఎలా తీర్చాయమ్మా? అంచేత ఏ అక్షరముతో ఏ విధమైనటువంటి శక్తి వస్తుందో చూసుకుంటూ మా అనే అక్షరం వస్తుంది కదా. ఇక్కడ మా అనే అక్షరానికి ఆయన ఏం రాశాడో చూడండి. పది మా అనే అక్షరానికి మర్యాద అనే గ్రంథి ఉంది. మర్యాద అనే గ్రంథి అర్థం ఏంటి అంటే ప్రతిదీ తన మర్యాదలో ఉంచుతుంది, ఎంతలో ఉండాలో అంతలో ఉంచుతుంది. అంటే మర్యాద అంటే సమత్వంలో ఉంచుతుంది. దాని రిజల్ట్ ఏంటి? సంయమనం. అది గురుదేవులు ఎప్పుడూ కూడా 4 సంయమనాలు ఉంచుకుని పాటించమనేవారు. అది మీరు ఇప్పటి నుంచి మొదలెట్టేయచ్చు. గాయత్రి సాధన చేసినా చేయకపోయినా ఈ సంయమనాలు అంటే, ఇది శివారాధనకి సంబంధించినటువంటి మంత్రం కనుక మీరు SIVE అనే 4 అక్షరాలు గుర్తుంచుకోండి. శివ SIVE. ఇదేం కష్టం కాదు కదా. ఇది ఇంకా మనం సంస్కృతంలోనే ఎస్ అంటే సమయ సంయమనము, ఐ అంటే ఇంద్రియ సంయమనము, వి అంటే వాక్ సంయమనము, ఏ అంటే అర్థ సంయమనము. ఇది అద్భుతమైనటువంటి ప్రాణాయామం. దీన్ని భ్రామరీ ప్రాణాయామము అని పిలుస్తారు. ఇంకేత ఈ సంయమనం ఎలా చేసుకోవాలో, ఈ ప్రాణాయామాలు ఎలా చేసుకోవాలో ఇవంతా కూడా గాయత్రి మహావిద్యా 3వ భాగంలో ఉంది. గాయత్రి మహావిద్యాలో ఆ 3వ భాగంలో కనుక మీరు ప్రాణమయ కోశ సాధన అని ఉంటుంది. ఇందులో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక కొంచెం మీరు ముందే చదివేసుకోండి. అది మాస్టర్ చెప్పాక చదువుతాం అన్నది మామూలు స్టూడెంట్. మీరు మామూలు స్టూడెంట్ కాదు, మీరు ఎవరు స్టూడెంట్స్? 2000 వశిష్ఠులకి సమానమైనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తుల శిష్యులు. మీ లెవెల్ ఎలా ఉండాలి? రాముడు కంటే 2000 రెట్ల ముందు ఉండాలి మీరు. ఏ రాముడు? శ్రీరాముడు గురించే చెప్తున్నాను. ఒక వశిష్ఠుడితోనే కదా రామరాజ్యం వచ్చింది, మరి 2000 మందితో హృదయస్వర్గంగా మారింది. ఈ భావనతో మీరు గుర్తుంచుకోండి. నాకు టైం ఉండదు కనుక తర్వాత ఎప్పుడైనా మళ్ళా మీరు ఈ క్లాసెస్ ఇలా కంటిన్యూ చేసుకుంటే నేను కంటిన్యూ చేస్తా. కానీ కండిషన్ ఏంటి అంటే ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళే తర్వాత హయ్యర్ క్లాస్కి రావాలి. విని వెళ్ళిపోతాం అంటే ఇంకా నేను ఒప్పుకోను. అంచేత ఈ క్లాసులు అటెండ్ అయిన వాళ్ళకి మీరు గుర్తింపు ఏదో ఉండాలి. వాళ్ళకి మాత్రమే నేను దీని తర్వాత ఆ వాల్యూమ్ గురించి చెప్తా. మిగతా వాళ్ళకి ఈ క్యాసెట్ వింటే మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. క్యాసెట్ రెడీగా ఉంటుంది కదా, మీరు చెప్పండి. అన్నీ అందులో ఉన్నవే కదా. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇంకేంటే పద్ధతిగా నేర్చుకునేటటువంటి 3కి చెప్పినా చాలు. విని వెళ్ళిపోయే వాళ్ళకి ఎంతమందికి చెప్తే ఏం లాభం, ఎంత పబ్లిక్ స్పీచెస్ ఇస్తే ఏం లాభం. మీకు నేర్చుకునేటటువంటి తపన ఈ 3 ఒకరోజు అయిపోయింది, నిన్న చేయలేకపోయింది, ఇవాళ 2వ రోజు. రేపటితో ఈ పుస్తకం పూర్తయి చేసేస్తాను నేను. ఈ పుస్తకం పూర్తయిపోతుంది రేపటితో. కానీ దీన్ని పద్ధతిగా నేర్చుకోవాలంటే ఇలా చెప్పాలి, 9 రోజులు సాధనగా మీరు అక్కడ ఉపాసన చేసుకుంటూ గురుదేవుడు చెప్పినటువంటి ఆహార నియమాలు పాటిస్తూ 9 రోజుల పాటు నవరాత్రి సాధన చేసేటటువంటి వాళ్ళకే రెగ్యులర్ క్లాసెస్. 9 రోజులు మీరు వీలు చేసుకోవాలి. ఎలాగా మాకు వీలు పడదండి, నేనేం చేస్తానండి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇది ఏం క్లాస్ లేదే, మిమ్మల్ని ఎలా లాక్కోవాలా నా దగ్గరికి అని నేను చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఎలాగా మా గురుదేవుని యొక్క గొప్పతనం గురించి నేను మీకు చెప్పగలను అని చేసేటటువంటి ప్రయత్నము. అంచేత ఇది గుర్తుంచుకోండి, ఈ టేబుల్ ఇదే టేబుల్ది అక్షరన్యాసము అని ఉండాలి. ఇందులో ఎక్కడో బొమ్మ నాకు కనిపించలేదు, సరే ఎక్కడో ఉంటుంది అక్షరన్యాసం. మీరు చూసుకోండి, ఓం భూర్భువస్వ తత్ సవితుర్వారేణ్యం భర్గో దేవస్య ధీమహి ధి యో యో నః ప్రచోదయాత్. ఇవి మన శరీరంలో ఉన్నటువంటి 24 గ్రంథులు. మళ్ళీ చూపించండి మాస్టర్ అనకండి, అక్కడ బొమ్మ ఉంది, ఆ బొమ్మ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఆ శక్తి ఉచ్చారణ ద్వారా మీరు చేస్తున్నప్పుడు ఆ స్థలాలలో, నాకు ఇక్కడ బొమ్మ కనిపించలేదమ్మా ఈ పుస్తకంలో కనిపించింది, ఇట్స్ ఓకే ఎక్కడో ఉంటుందిలే, లేకపోతే హిందీ ఎడిషన్లో ఉంటుంది. ఇలా ఏదో ఒకటమ్మా ఇలా కూర్చుని మీరు సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా. అక్షరన్యాసం అని ఆ పుస్తకం చూస్తుంటూ ఆ 24 గ్రంథులు మీలో ఎలాగా ఝంకరింపబడతాయో అనేది గమనించుకోండి. దాని తర్వాత గాయత్రియే కామధేనువు, దాని గురించి నేను చెప్పక్కర్లేదు. చాలా సార్లు మీకుతో చెప్పాను, విన్నారు మీరు, మీకు ఏ విధమైనటువంటి భౌతిక కష్టాలు వచ్చినా, ఆర్థికమైనటువంటి సమస్యలు వచ్చినా, పిల్లలకి పెళ్లిళ్ళ సమస్యలు వచ్చినా, ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా గాయత్రి మీరు ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి దానికి మన ఓడరేవు ఆశ్రమంలో గాయత్రికి సంబంధించినటువంటి ప్రతి అక్షరానికి ఏమి ధ్యానం చేయాలో, ఎలా ధ్యానం చేయాలో, ఏ చిత్రాన్ని ఊహించుకోవాలో బొమ్మలు వేసి ఉన్నాయి, చిత్రాలు ఉన్నాయి కదా, అక్కడ మీరు వెళ్ళి గమనించుకోండి. మీకు ఏ సమస్య ఉంటే ఆ బొమ్మని చూసుకోండి, ఒకసారి దాన్ని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఏ రంగు ఊహించుకోవాలో, గాయత్రి మాతని ఏ వాహనం మీద మీరు చూసుకోవాలో, అవంతా కూడా అందులో గురుదేవులు ఇచ్చినటువంటి ప్రకారము బొమ్మలు వేసి ఉన్నాయి. దాన్ని గాయత్రి చిత్రావళి అనేటటువంటి పేరుతో తెలుగులో కూడా లభిస్తుందేమో, దొరుకుతుందా, ఆ పుస్తకమైనా మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ అక్కడ మీరు 9 రోజుల పాటు సాధన చేసుకుంటూ మీరు నేను ఫలానా టైంలో మేము చేసుకుంటున్నాము అనేటటువంటి సాధన మీరు చేసుకుంటూ ఉంటే నాకు అప్పుడు వీలు కుదిరితే గ్యారంటీగా ఈ క్లాసులు చాలా సీరియస్గా మీకు చెప్తాను. చాలా సీరియస్గా అంటే అర్థం ఏంటి, ఇంకా మీరు 10 మందికి ఆ విషయాలు చెప్పగలగాలి. గురువు గారి కోరిక అది, మొత్తము భారతదేశము గాయత్రిమయం అయిపోవాలి. గాయత్రిమయం అయిపోతుందంటే మంత్రప్రచారానికి చెప్పటం లేదు, మంత్రప్రచారం కాదు జీవితం. దాన్ని ఆలోచించుకుంటూ గాయత్రి బ్రహ్మల ఏకత్వము హెడ్డింగ్ పేజీ నెంబర్ 18లో ఉంది. గాయత్రి బ్రహ్మల ఏకత్వము హెడ్డింగ్ దొరికిందా అందరికీ? ఓకే, ఇక్కడ మీరు చదువుకోండి. అందులో వాళ్ళు ఇందాక నేను చెప్పానే, గాయత్రి అంటే ఓ మంత్రం అనుకోకండి. బ్రహ్మ ఎవడు? సృష్టికర్త. సృష్టికర్త సృష్టిలో ఉన్నాడు. అంచేత గాయత్రి మంత్రం అంటే ఈ మొత్తం సృష్టి. అంచేత గాయత్రి మంత్రం చేసుకుంటున్నాము అంటే మీరు ఏదో విశేషమైనటువంటి మంత్రం చేసుకోవటమే, మీ జీవిత విధానాన్ని మార్చుకునేటటువంటి దాన్ని నేర్చుకుంటున్నారు అనేది శాస్త్రాలలో ఎలా చెప్పబడి ఉన్నదో అందులో ఇచ్చారు ఆయన. కాస్త ఓపిక తీసుకుని చదువుకోవాలి మీరు. దాని తర్వాత 23 పేజీ నెంబర్ 23 గాయత్రి ద్వారా సత్వగుణాభివృద్ధి అనే దివ్యమైన లాభము.
ఇది మీకు చాలా స్పష్టంగా చెప్పాను. సత్వగుణం అంటే ఏంటి?
ఇటు తమస్సు కాదు, ఇటు రజస్సు కాదు, ఈ మధ్య ఉన్నటువంటిది. అదే అందులో ఆయన అనేక ఉదాహరణలు ఇచ్చి మీరు దాన్ని ఎలాగ డెవలప్ చేసుకోవాలో చెప్తూ, జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే రజోగుణము పనికిరాదు, తమో గుణము పనికిరాదు. ఉదాహరణకి తమో గుణం అంటే ఏంటి అంటే, నేను ఒకసారి ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను. సరే, వాళ్ళు చారు అన్నం వేసి పెట్టారు, పెట్టి ఊరుకోలేదు. వాళ్ళు ఏమన్నారంటే, మాస్టర్ మీకు బంగాళ నాకేది ఇష్టమో మీకు దీంతో తెలిసిపోతున్నాను, చేత చెప్పను. నేను ఎక్స్ అనే కూర అంటే ఇష్టం కదా, అది చేద్దాం అనుకున్నాను. వై అనేటటువంటి పచ్చడి ఇష్టం కదా, చేద్దాం అనుకున్నాను. అలా ఏదో ఐదారు చెప్పారు వాళ్ళు ఎక్స్ వై జెడ్లన్నీ. కానీ ఇదే లక్షణం, ఇది సమగుణం. ఇంకోళ్ళు ఉన్నారు, మాస్టర్ చేసేద్దాం అనుకున్నాను, ఫ్రై చేసేద్దాం అనుకున్నాను, కొంచెం ఓవర్ ఫ్రై అయిపోయింది అన్నారు. ఓవర్ ఫ్రై అయిపోతే అక్కడ నాకు బొగ్గులు కనిపిస్తున్నాయి తప్ప కూర కనిపించటంలే. ఇదేంటిది? ఈ రెండు ఉపయోగపడవు. అక్కడేమో వాళ్ళు చేయలేదు, ఇక్కడేమో వీళ్ళు. నాకేది ఉపయోగపడుతుంది? కరెక్ట్గా ఉడికి రుచిగా ఉంటే ఉపయోగపడుతుంది, అది సత్వగుణం. ఈ ఉదాహరణ అర్థమైంది కదా? ఇది మీ నిత్య జీవితంలో చూసుకోండి, ప్రతిదానికి అదే కరెక్ట్ ఉన్నా కదా. అది ఎలా డెవలప్ అవుతుందో, దాన్ని ఎలా చేసుకోవాలో అనేది గాయత్రి ద్వారా సత్వగుణాభివృద్ధి అనే దివ్యమైన లాభము అని చెప్పారు. పేజ్ నెంబర్ 27 లో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ సెంటెన్సెస్ చూసుకోండి. పేజ్ నెంబర్ 27 రెండో పారాగ్రాఫ్ ఏం రాసింది అక్కడ? చాలా కాలముగా మేము గాయత్రి ఉపాసనా ప్రచారము చేయిస్తున్నాము. మేము అంటే అక్కడ ఇద్దరు, మాతాజీ, గురువు గారు. అంతే తప్ప రాయల్ వీ కాదు. గురువు గారికి అంత అహంకారాలు ఏం లేవు. మేము అంటున్నాం, మేము అన్నది ఆయన మేముగానే వాడారు. అంటే భార్యాభర్తలు మేమిద్దరము కూడా చాలా కాలముగా మేము గాయత్రి మంత్ర ప్రచారము చేయిస్తున్నాము. ఇప్పుడు చేస్తున్నారా లేదా? ఆయన ఇప్పుడు కూడా ఆయన ప్రేరణే మనకి. అంచేత ఇదంతా కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ దైవీ శక్తి, ఆ గురుశక్తి లేకపోతే ఏం లాభం ఉండదు, అది గుర్తుంచుకోండి. అంచేత ఈ ప్రచారము అనేటటువంటిది ఆయన కార్యక్రమంలో భాగమే, అది ఇంకా కొనసాగుతుంది. ఎంతవరకు కొనసాగుతుంది? వృద్ధి స్వర్గంగా మారేంత వరకు కొనసాగుతుంది. అది ఆయన సంకల్పం. గురువుల సంకల్పాలు మనలా ఉండవు. శరీరం వదిలేసినా వాళ్ళ సంకల్పాలు జరుగుతూనే ఉంటాయి. అంచేత ఈ గాయత్రి ప్రచారము, దానికి కావలసినటువంటి శక్తి ఆయన ఎంతవరకు ఇస్తాడు? ఇప్పుడు పృథ్వీ స్వర్గంగా మారిందా? మారలేదు కనుక ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన శక్తి మనకులో ఉపయోగపడుతుంది. అందుకు ఈ సెంటెన్స్ చదవమన్నాను, మీరు అవగాహన చేసుకోండి. అంచేది ఇప్పుడు మా గురువు లేడే, శ్రీరామ్ శర్మ ఆచార్య ఏదైతే ఉన్నాడు, నువ్వు పట్టుకో ఆయన్ని. పట్టుకోవాలి అంటే ఆయన చెప్పినట్టు నువ్వు జీవించాలి, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ. ఆయన నా గురువు అంటే అట, ఆయన మీకు గురువు అవ్వాలంటే ఏమవ్వాలి? ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేస్తున్నారా లేదా ఎలా తెలుస్తుంది? ఆయన పుస్తకాలు చదివితే తెలుసు. ఇప్పుడు అష్టసిద్ధి నవనిధులు భూమికి వస్తాయి అనేటటువంటి మాట గురువు గారి మాటే కదా. ఎన్నో పేజీలో చదివామది? 5వ పేజీ అనుకుంటారు. అష్టసిద్ధుల గురించి, నవనిధుల గురించి శాస్త్రములో అనేక చోట్ల వర్ణింపబడింది. అంచేత మనము ఆయన గాయత్రి మంత్రంతో అది లభిస్తుంది అని తెలిసాక మన ప్రయత్నం ఎటుండాలి? ఆయన రాస్తున్నాడు అష్టసి గాయత్రి కామధేను కల్పవృక్షము అని మొత్తుకుంటూ ఉంటే ఆయన సిద్ధుల గురించే చెప్తున్నాడు. మరి చెప్తున్నది మీకు లభించటం లేదు అంటే తప్పు ఎక్కడ జరుగుతోంది? ఇది చేస్తే మీకు వస్తుంది అన్నాక అది రాదు అంటే, అమలాపురంలో ఈ క్లాసులు చెప్తున్నాను నేను, అంటే సూర్య విజ్ఞానం గురించి చెప్తున్నాను. అది గురువు గారు రాసినటువంటి పుస్తకం ఒకటి చెప్తూ ఉంటే ఒకడు అన్నాడు, పతంజలి యోగ సూత్రాలలో ఉండకూడనటువంటి ఒక అధ్యాయం ఉంది అన్నాడు. నేను అద్దరిపోయాను. పతంజలి యోగ సూత్రాల గురించి ఉండకూడనటువంటి అధ్యాయమే ఉందన్నాడు. అందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. లోపల కొంచెం ఆశ వచ్చింది నాకు. ఎందుకంటే ఉండకూడనటువంటి అధ్యాయం ఉంది అంటే ఆ అధ్యాయం మనం చదవక్కర్లేదు కదా. అంతేత భలేగా ఉందరే ఏంట అధ్యాయం అన్నా. విభూతి యోగం ఉండకూడదండి అన్నాడు. విభూతి యోగం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదయ్యా అన్న. నవకృష్ణ పరమహంస చెప్పాడు కదండి, సిద్ధుల గురించి మాట్లాడొద్దు, సిద్ధుల గురించి ప్రయత్నించొద్దు. మరి ఈయన విభూతుల గురించి రాశాడు. చూడండి, మనకి ఆ సిద్ధులు రాకపోతే మసిపూసేసి దాని మీద అవి లేవు అంటవే తప్ప, ఇక్కడ ఆ శ్రీరామకృష్ణ పరమహంసే ఈ మాట రాస్తున్నాడు. ఏ శ్రీరామకృష్ణ పరమహంస? ఏ శ్రీరామకృష్ణ పరమహంస? ఆయన తాలూకు తర్వాత అవతారమే కదా ఇది. అంతేత అప్పుడు ఆయన ఎందుకు చెప్పాడో నాకు తెలియదు. నా గురువు మాత్రం అష్టసిద్ధులు నవనిధులు వస్తాయి. కామధేనువు గాయత్రి అంటే అంటే నీ కోరికలు తీరుతాయనే తీరమన్నా. కల్పవృక్షము గాయత్రి అంటే అంటే కోరికలు తీరుతాయనే తీరదన్నా. పరుశువేది, పరుశువేది అంటే తెలుసా మీకైతే? పరుశువేదికి ఇనుము టచ్ చేస్తే బంగారంగా మారిపోతుంది. గాయత్రికి ఆయన 3 ఉదాహరణలు ఇచ్చాడు, కామధేనువు, కల్పవృక్షము, పరుశువేది. అంటే ఆయన ఉద్దేశ్యము నువ్వు గాయత్రితో నీ కోరికలు తీర్చుకోమన్నా తీర్చుకోవద్దనా. కానీ ఎప్పుడైతే ఒకసారి ఒక వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చాడు, పేర్లు మనకి ఇల్లు, కానీ ఆయన ఏమన్నాడు అంటే గురువులు అలాగే అంటూ ఉంటారండి. ఏమన్నాడు? అన్నిటినీ మీరు నమ్మకూడదండి అంటే ఆశాడండి. అంటే న్యూటన్ అలా అంటూ ఉంటాడండి, మీరేం నమ్మకండి అండి అన్నట్టు ఉంటుంది. ఆ వ్యక్తి స్థాయి ఏంటి? ఈ పుస్తకం రాసిన వ్యక్తి స్థాయి గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. 1200 కోట్ల గాయత్రి మంత్ర జపం ఆయన చేశాడు. 1200 కోట్ల గాయత్రి మంత్ర జపం ఆయన భార్య మాతా భగవతీదేవి చేసింది. రెండు కలిపితే ఎంత అవుతాయి? 24,000. నేను తప్పు కౌంట్ చెప్పాను. 24 × 24 ఎంత అవుతుంది? 576. అంటే 600 కోట్లు ప్లస్ 600 కోట్లు ఎంత? 1200 కోట్లు. 1200 కోట్లు ప్లస్ 1200 కోట్లు మాతా భగవతీ దేవి ఎంత అయింది? 2400 కోట్లు. మీరు లెక్క వేసుకోండి తర్వాత. నేను ఇంట్లో వేశాను కూడా ఆ లెక్క. నేను దానికి ఇందాక నేను చెప్పానే, వశిష్ఠుడు అంటే ఎవడన్నారు? 1,25,00,000. మీరు క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది అంటే సుమారు 2,000. అంటే ఆ వ్యక్తి 2,000 మంది వశిష్ఠులతో సమానమైనటువంటి వ్యక్తి రాసిన పుస్తకం. మామూలు వ్యక్తి రాసింది కాదు. ఆ మహానుభావుడు ఏం చెప్పాడు అంటే, నాకు అలా రాస్తూ ఉంటారండి గురువులు మమ్మల్ని ఆకర్షించడానికి. నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, మన అహంకారాలు అది మనని ఆకర్షించడానికి కాదు. ఇప్పుడు నేను ఇదంతా చెప్తుంది ఎందుకు అంటే, మన గురువు అంత గొప్పవాడు కనుక మనం అలా చేసుకుందామని. అంటే మనం చెయ్యకపోతే పృథ్వీపై స్వర్గావతరణ జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. నిమిత్త మాత్రం భవసవ్య సాచిని అన్నాడు. నిమిత్త మాత్రం అంటే నువ్వు ఉంటే ఎంత, లేదు అంత అన్నాడు అర్జునుడిని. తెలుసా అది? మయాహత ధీమా వ్యధిష్ట ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ. ఈ జయద్రథుడు, ద్రోణుడు, భీష్ముని చూసే కదా భయపడుతున్నావు. అర్జునుడు యుద్ధం చేయటానికి దిగాడు రథం, యుద్ధంలో రథం స్థాపయ మేశ్యత అని పోజు కొట్టాడు శ్రీకృష్ణుడితో. ఈ శ్రీకృష్ణుడు ఊరుకున్నాడా? తీసుకెళ్లి తీసుకెళ్లి రథాన్ని ఎక్కడ పెట్టాడు? ఎదురుకుండా భీష్ముడు కనిపిస్తున్నాడు. 11 అక్షోహిణీల సేనలో ఈయన గారికి ఇంకో ప్లేస్ లేదా? తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లాడు? భీష్ముడు ఉన్న చోటే తీసుకెళ్లాడు. ఇందుకు పోసుకొట్టాడు అర్జునుడు. నేను ఎవరితో దెబ్బలాడాలో చూసుకోవాలి, నాతో దెబ్బలాడటానికి దమ్మున్న వాళ్ళ వీళ్ళందరూ. సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత, హే అచ్యుత రెండు సేనల మధ్య రథాన్ని స్థాపించు అని తీసుకెళ్లి పెట్టు అన్నాడు. ఈయన గారు సరే నీకు ఇలాగా ఉందా రోగం అని భీష్ముడు ద్రోణుడు జయద్రోణుడు కర్ణుడు ఉన్న ఏరియాకి తీసుకెళ్లి పెట్టాడు. పెట్టగానే వేపదుష్ట శరీరేమే రోమహస్త జాయితే, చేతులు అణిగిపోతున్నాయి, గాంధీవం సంస్కృతే హస్తాత్, గాంధీవం ఏమైపోతుంది, హస్తలు నేను నుంచో లేకుండా ఉన్నారు పడిపోతున్నాను అన్నాడు. ఎందుకు భీష్ముడికి ఇచ్చా మృత్యుంది. తాతగారే కదా, తాతగారి శక్తి తెలియని వాడు కాదు కదా, ఇచ్చామృత్యుంది. ఇచ్చామృత్యువు అంటే అర్థం ఏంటి, ఆయన కోరుకున్నప్పుడే చనిపోతాడు. చనిపోవాలి అని కోరుకున్నవాడు యుద్ధానికి రాడు కదా, యుద్ధానికి ఎందుకు వస్తాడు, చంపటానికి వస్తాడు. వేపదిష్ట శరీరమే ఊడికి స్టార్ట్ అయింది. మా తాతతో ఏం చేస్తాను అని కాదు, ఇచ్చామృత్యు ఉన్నటువంటి వాడు నా ముందు నుంచుంటే యుద్ధం చేయటానికి, వాడు చనిపోవటానికి నుంచుంటాడా, చంపటానికి నుంచుంటాడు, అవుట్ అనుకున్నాడు. ఇంకా ఎదుర్కొన్నా ఎవడున్నాడు, ద్రోణుడు గురువు. ఆయన గురువు సామర్థ్యాలు ఈయనకి తెలుసు. ఏకలవ్యుడికి నాకంటే ఎక్కువ విద్య నేర్పాడు అని కూడా లోపల మంట ఉన్నది తెలుసు కదా మీకు కదా. అంచేత తనకి నేర్పని విద్యలు చాలా ద్రోణుడి దగ్గర ఉన్నాయని ఆయనకి తెలుసు. ఇంకోటేంటి, ద్రోణుడు యొక్క విశేషమైనటువంటి సామర్థ్యము ఆయనంతట ఆయన అస్త్రాలు పడిస్తే తప్ప ఆయన్ని ఓడిస్తారు. ఇటు భీష్ముడిని చంపలేము, ద్రోణుడిని ఓడించలేము. ఇంకా కర్ణుడు, ఈయన తండ్రి గారే. ఎవరి తండ్రి గారు, అర్జునుడు తండ్రి గారే. ఆయనకు ఒక బాణం ఇచ్చాడు, ఎవడి మీద వేస్తే వాడు ఠా అన్నాడు. అప్పుడు అందరికీ తెలుసు కర్ణుడు అర్జునుడికి పడదు. ఆ బాణం ఎవరి కోసం దాచించాడు, అర్జునుడి కోసం దాచింది. ఇదంతా కాకుండా జయద్రథుడు, ఈ జయద్రథుడు గారికి శివుడు వరం ఇచ్చాడు. ఏమని వరిచ్చే యుద్ధంలో ఒకరోజు, అర్జునుడిని నేనే ఓడించలేకపోయాను కనుక నువ్వు అర్జునుడిని నేనేం చేయలేను, కానీ మిగతా నలుగురు పాండవుల్ని నువ్వు ఒకరోజు యుద్ధంలో ఆపగలవు. ఈ నలుగురు ఎదురకుండా కనిపిస్తే యుద్ధం ఏం చేస్తాడు. అందువల్ల విశ్వరూపంలో ఆ మాట అంటాడు, భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తధాన్యానకి యోధీరా మయా హతాస్వాం జహిమా వ్యధిస్తాను, వీళ్ళందరినీ చంపేశానయ్యా బాబు. అంతేత నేను భీష్ముడిని ఎలా చంపుతాను, ద్రోణుడిని ఎలా చంపుతాను, కర్ణుడిని ఎలా చంపుతాను, జయద్రుడిని ఎలా చంపుతాను, పిచ్చి వేషాలు మానే. తస్మాత్వముత్తిష్టయ చోలభస్వ, చేత నువ్వు లేచి నించోటమే, నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్. అందుకు ఈ క్లాసులన్నీ కూడా, కానీ నిమిత్త మాత్రంగా మీరు ఉండాలన్న బాణాలు వేయటం రావాలి కదా. మరి బాణాలు వేయటం అంటే మనకి ఐశ్వర్య అది రావాలి. అర్జునుడు నిమిత్త మాత్రుడిగా ఉండి బాణాలు వేయకుండా చేశాడా, గెలవలేదు కదా. ఇందుకు ఈ మాట చెప్తున్నాను అంటే గురువులకి మన అవసరం లేదు, కానీ వాళ్ళు ఎలా నటిస్తారు అంటే మన అవసరం ఉన్నట్టు, అది మన అదృష్టం. మరి అలాంటి అదృష్టాన్ని మిస్ అవుతే మనం ఏం చేయగలం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచి పృథ్వీ మీద స్వర్గావతరణ దీని వల్ల వచ్చింది అనేటటువంటి ఖ్యాతి మనకి ఇవ్వదలుచుకుంటే మాకొద్దు. మీరంటే అనండి, నేను అన్ను, నాకు ఖచ్చితంగా నాకు ఆ పేరు కావాలి, నా గురుదేవులు ఖచ్చితంగా నాకు ఆ పేరు ఇస్తారనే నమ్మకం నాకుంది. నా పేరుతో పాటు మీ పేర్లు కూడా కలుపుకుంటారా అదే నేను అడుగుతున్నాను తప్ప ఇంకేమీ అడగటం లేదు. తస్మాత్ సముత్తిష్ట, మీరు అది చేయగలరా అన్నది చూసుకోండి. అందుకే ఆయన ఏం రాశారు అక్కడ, చాలా కాలంగా మేము గాయత్రి ఉపాసనా ప్రచారము చేస్తున్నాము, అందువలన అనేక సాధకులతో మాకు పరిచయం ఉన్నది. వేల మంది వ్యక్తులు మా నుండి ఈ దిశలో మార్గము తెలుసుకుని ప్రోత్సహింపబడినారు. ఎంతమంది పేజీ అదేనమ్మా, 27వ పేజీ. ఓకేనా, వేల మంది వ్యక్తులు మా చేత ప్రోత్సహింపబడి ఈ మార్గంలో వెళ్తున్నారు. మీరు ఆ వేల మందిలో ఉన్నారా, ఉంటే మరి మీరు ఈ పుస్తకాన్ని చదువుకోవాలి, సాధనలు చేసుకోవాలి. అందుకని చెప్పాను నేను. దాని తర్వాత 28వ పేజీలో మహాపురుషుల ద్వారా గాయత్రి మహిమ కీర్తింపబడుట. మనకందరికీ ఏ ఏ ఋషి ఎలా కీర్తించాడు అన్నది పెద్ద అవసరం లేదు. మనకి గాయత్రి మహిమ గురించి బాగా నమ్మకం ఉన్నది. కానీ ఆ మహాత్ముల గురించి ఒకసారి చదువుకోండి. దాని తర్వాత గాయత్రి సాధనచే సత్వగుణము సిద్ధిస్తుంది అని పేజీ నెంబర్ 35. గాయత్రి సాధనచే సత్వగుణము సిద్ధిస్తుంది పేజీ నెంబర్ 35. దీని గురించి నేను చాలా విశేషంగా చెప్పాను. కానీ పేజీ నెంబర్ 37లో ఉన్నది మనకి చాలా హిస్టారికల్గా ఇంపార్టెంట్. హిస్టారికల్గా నగరాయి వద్ద పేజీ నెంబర్ 37 దొరికిందా అందరికి? నగరాయి వద్ద రామశేఖరి ఘనారణ్యంలో ఒక హరిహర నామధేయుడైన మహాత్ములు గాయత్రి జపం చేసి సిద్ధుడైనాడు. మహాత్ముని కుటీరము చేరుటకు 7 కోసుల దట్టమైన అరణ్యం ఉన్నది. అందులో 100ల కొద్ది సింహములు వ్యాఘ్రములు ఉన్నాయి. ఎవరైనా మహాత్ముని దర్శనార్థం వెళితే కనీసం 2-4 వ్యాఘ్రములు తప్పకుండా మార్గంలో అడ్డు నిలుస్తాయి. హరిహర బాబా దర్శనానికి వెళ్తున్నాను అన్న వెంటనే ఆ భయంకర హింసా మృగములు దారి తొలగి వెళ్తాయి. మనకి నిత్య జీవితంలో ఈనాడు అనేక రకమైనటువంటి ప్రమాదాలు వస్తున్నాయి. తీవలసి రావచ్చు, రకరకాలైన. హరిహర బాబా అనేటటువంటి ఒక సిద్ధ పురుషుని మాట చెప్తే ఆ వ్యాఘ్రాలు ఏమయ్యాయి? మరి శ్రీరామ శర్మ ఆచార్య పేరు చెప్తే ఏమవుతుంది? తేడా ఉందా? ఇతర గాయత్రి సిద్ధ పురుషులకి ఈయనకి తేడా అర్థం చేసుకోండి ముందు. తర్వాత ఎప్పుడైనా మనం ఆ గురువు గారి ఆత్మకథ చదువుతున్నప్పుడు అసలు ఆయన గురించి చాలా విశేషంగా తెలుసుకుంటాం మనం, చాలా చాలా విశేషంగా. మళ్ళీ అటువంటి వ్యక్తి ఈ యుగంలోనే కాదు, పృథ్వీ గ్రహము ఉన్నంత వరకు పుట్టడు. ఉద్విగ్రహం ఇప్పటికే ఎండ్ కాదు కదా, చాలా జరుగుతాయి. ఖచ్చితంగా ఈ మాట గుర్తుంచుకోండి. ఆయన ఆత్మగర చదువుతున్నప్పుడు నేను దాన్ని నిరూపిస్తా. ఏం చెప్తున్నాను? అటువంటి వ్యక్తి మళ్ళీ రాడు. కానీ అటువంటి వ్యక్తి యొక్క నామం మీరు చెప్తే ఏమవ్వాలి? ఖచ్చితంగా మీ జీవితంలో అడ్డంకులు తగ్గుతాయి. మీరు గురునామాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోండి. శ్రీరామ శర్మ ఆచార్య మార్గంలో మేము నడుస్తున్నాం, ఈ అడ్డంకు నాకు రాకూడదు అనుకుని చూడండి ఏమవుతుందో. ఇన్ని చమత్కారాలు జరుగుతాయో కారణం ఇది. సిద్ధ పురుషుడు పేరు చెప్పారు వాళ్ళు. వ్యాఘ్రానికి సిద్ధ పురుషుడు తెలుసా? తెలుసా? తెలియదు కదా. కానీ ఎప్పుడైతే ఆయన పేరు ఉచ్చరించారో ఏమైంది? అడ్డంకులు తొలగిపోతాయి. మన జీవితంలో వచ్చేటటువంటి ఈ చిన్న చిన్న అడ్డంకులు ఆయన పేరుతో తొలగిపోలేదు అంటే అర్థం ఏంటి అంటే, నెక్స్ట్ 43వ పేజీ గాయత్రి సాధన వలన శ్రీ సమృద్ధి మరియు సఫలత. పేజీ నెంబర్ 43. గాయత్రి సాధన వలన శ్రీ సమృద్ధి మరియు సఫలత. దానికి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ విధంగా ఈ గాయత్రి సాధన వల్ల సమృద్ధి లభించిందో ఆయన ఉదాహరణలు ఇచ్చారు. ఎన్ని ఉదాహరణలు ఇచ్చినా ఏంటి, ఫలానా ఆయన గాయత్రి సాధన చేసుకున్నాడు, సమృద్ధి కొరకు చేయవలసిన సాధన విధానాలు పాటిస్తూ చేసుకున్నాడు, సమృద్ధి లభించింది. ఆ విధానాలన్నీ ఏంటో మీరు ఆశ్రమంలో నేర్చుకోవాలి. దాని తర్వాత పేజీ నెంబర్ 49 చూడండి. గాయత్రి సాధన వల్ల విపత్తుల నివారణ. పేజీ నెంబర్ 49. గాయత్రి సాధన వల్ల విపత్తుల నివారణ అంటే అర్థం ఏంటి? గాయత్రి సాధనను విపత్తులు నివారించడానికి మీరు ఒక రకంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ధ్యాన విధానము, జపంలో ఉపయోగించవలసినటువంటి బీజ మంత్రాలు,
యజ్ఞంలో మీరు ఉపయోగించుకోవలసినటువంటి హవన సామగ్రి సమిధలు మారుతూ ఉంటాయి. ఇవంతా కూడా గాయత్రి మహావిజ్ఞాన్ పార్ట్ 2లో ఉంది.
దాన్ని చూసి చేసుకుంటాం మనం. మనం ఈ పుస్తకాలని ఏం చదవం, గుడ్డెద్ది చెవిలో పట్టచ్చు. ప్రపంచ శాంతి కోసం ఆయన చెప్పినటువంటి విధి విధానం ఏంటి అంటే సంక్షిప్త గాయత్రి హవనం. ఏంటి హవన విధి అది? సంక్షిప్త. సంక్షిప్త అంటే అర్థం ఏంటి? విస్తారంగా ఉన్నదా తక్కువగా ఉన్నదా అని నాకు తెలీదు. సోనీ మ్యాక్స్ లో సంక్షిప్త సినిమాలని వేసేవాడు, హిందీ సినిమాలు. మీరు చూశారో లేదో, అంటే 3 గంటల సినిమాని వాడు 1 గంటలో కుదించి ఇచ్చేవాడు. నేను చూసేవాడిని. ఒక్క ముఖ అర్థమయ్యేది కాదు. మరి సంక్షిప్త హవన విధి గురువు గారు ఇచ్చింది మనకు ఉపయోగపడదా? ఇందాక నేను చెప్పాను, గురువు ఒక విధానాన్ని మనకి ఇచ్చేసి దాని ప్రకారం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా విధానం ఫలిస్తుంది. ఎందుకు ఫలిస్తుంది? ఆయన ఇచ్చాడు కనుక. నేను అదంటలే. ఇంకా గాయత్రి సాధకులు అయినటువంటి మనము ఎన్నాళ్ళు సంక్షిప్త హవన విధి మీద ఆధారపడతాం. మరి గురువు గారు ఏం చేయమన్నారు? దానికి ఇక్కడ ఆయన వాంగ్మయంలోనే 25, 26 సంపుటీలు ఉన్నాయి. ఇక్కడ సిలబస్ గా ఈ ఆశ్రమంలో పెట్టుకున్నాను. యజ్ఞం యొక్క జ్ఞాన విజ్ఞానములు, యజ్ఞము ఒక సమగ్ర ఉపచార ప్రక్రియ. దాని డీటెయిల్స్ ఇందులో కూడా చెప్పారు ఆయన. గాయత్రి మహావిజ్ఞాన్ పార్ట్ 2లోనూ కూడా చెప్పారు. గాయత్రి సాధన వల్ల విపత్తుల నివారణ. మీకు ఇప్పుడున్నటువంటి చాలా పెద్ద విపత్తు ఏంటి? ఈయన ఇంకా ఎంతసేపు చెప్తాడు అని. అంచేత మరి గాయత్రి ద్వారా అన్ని విపత్తులు నివారింపబడితే మరి ఈ విపత్తు కూడా నివారింపబడాలి కదా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి. అల్పతో మా తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ స్వార్థం మా.